సాధనలో 10వ రోజు పూర్తయింది. రేపుదయం శిబిరం ముగుస్తుంది. 9 రోజులు ధర్మం గురించి ప్రవచనాలు విన్నారు, 10 రోజులు అభ్యాసం చేశారు. ధర్మం గురించి ఇంకా చాలా లోతైన విషయాలున్నాయి. ఇంతవరకు మీరు దాని పైపై రూపురేఖలు మాత్రమే చూశారు. ఒక చిన్న అడుగు వేశారు. ఇంకా లోతైన నిజాలను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇప్పుడిప్పుడే వాటిని గురించి తెలుసుకునే సమయం రాలేదు. థియరీ, ప్రాక్టీస్, సిద్ధాంతం, అభ్యాసం రెండు కలిసి కలిసే ముందుకు సాగాలి. సాధనను ఎంతెంత అభ్యాసం చేస్తారో అంతవరకు అవసరమున్నంత వివరాలను తెలుసుకుంటూ పోతే సరిగ్గా ఉంటుంది. లేకపోతే ఆ వివరాలన్నీ పనికిరానివిగా ఉంటాయి, కేవలం బుద్ధి విలాసమో వాణి విలాసమో చేసినట్లుంటుంది. అందుకని ఈరోజటి ప్రవచనంలో ఈ 10 రోజులు ఇక్కడికి వచ్చి ఏం నేర్చుకున్నామో మళ్ళీ అర్థం చేసుకుందాం. ఏ విషయం గురించైనా మనసులో సందేహాలు, అనుమానాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకుందాం. ఏదైనా తప్పుగా అర్థమైందేమో, సరిగ్గా అర్థమవ్వకపోతే ధర్మాన్ని ఎలా ధరించగలం, జీవితంలో సరిగ్గా ఎలా ఆచరించగలం? అయితే ఏం నేర్చుకున్నాం ఈ 10 రోజుల్లో? సాధన మొదలు పెట్టగానే బుద్ధం శరణం, ధర్మం శరణం, సంఘం శరణం అని 3 రత్నాల శరణం తీసుకున్నాం. కొందరికి మొదట్లోనే ఈ విషయంతోనే ఇబ్బంది ఎదురవుతుంది, గాబరా పడతారు. ఎందుకలా జరుగుతుందో మేము అర్థం చేసుకోగలం. ఇది ధర్మగంగ, ఇది అందరిది, అందరికీ మేలు చేస్తుంటుంది. కాబట్టి అన్ని రకాల వారు ఇక్కడికి వస్తుంటారు. వేరువేరు మతాల వారు, వేరువేరు నమ్మకాలున్నవారు, వేరువేరు ఆచారాల వారు వస్తుంటారు. ఇక్కడికి రాగానే ఈ 3 రత్నాల శరణ తీసుకోవలసి ఉంటుంది, బుద్ధునిది, ధర్మానిది, సంఘానిది అని వినగానే కొందరికి మమ్మల్ని వేరే మతంలోకి మారే దీక్ష ఇస్తున్నారా ఏంటి అనిపించి గాబరా పడతారు. అలా శరణు తీసుకోవడంలో భావం ఏంటి అనేది అప్పుడు వివరిస్తాం కూడా. ఒక్కొక్కరికి అప్పుడే విషయం పూర్తిగా అర్థం కాకపోయినా మేం చెప్పినట్టుగా చెప్పండి అన్నారు, అలా చెప్పకపోతే ఈ విద్య నేర్పించరేమో అనుకుని చెప్పి ఉండవచ్చు. ఎవరో ఇంతమంది చెబుతున్నారు కదా, మధ్యలో నేనొక్కడిని చెప్పకపోతే వీళ్ళకేం తెలుస్తుందిలే, నేను చెప్పను అనుకొని ఊరుకునేవాళ్ళు ఉంటారు. విషయం అర్థం కానప్పుడే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అందుకే ఈ 3 శరణాల గురించి మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. బుద్ధం శరణం గచ్చామి అన్నప్పుడు గౌతమ శరణం గచ్చామి అనడం లేదు, గౌతమ బుద్ధం శరణం గచ్చామి అని కూడా అనడం లేదు, కేవలం బుద్ధం శరణం. బుద్ధం అన్న శబ్దం గుణాన్ని తెలుపుతుంది, ఒక వ్యక్తిని కాదు. అంటే శరణం పొందుతున్నది బోధిలో. ఒకవేళ ఎవరైనా ఈయన శరణు జొచ్చితే ఈయనే నన్ను గట్టెక్కిస్తాడేమో అన్న భావంతో బుద్ధం శరణం గచ్చామి అని ఉంటే వారికి ధర్మం అర్థం కాలేదు. మనల్ని గట్టెక్కించేవాడంటూ ఎవరూ లేరు. ఈ భ్రమ నుండి బయటపడటమే ధర్మం. నిజంగా ముక్తులైన వారెవ్వరూ అలా భ్రమ పెట్టరు. ముక్తులు కాని వారికి అలాంటి భ్రమ ఉండవచ్చు. ముక్తులైన వారికి తమను వేరే వ్యక్తులెవ్వరూ ముక్తుల్ని చేయలేదని, తమ సొంత కష్టంతో ముక్తులమయ్యామని బాగా తెలుసు. తమ వికారాలని తామే తొలగించుకున్నామని వారికి తెలుసు. అలాంటి వ్యక్తి ధర్మాన్ని నేర్పిస్తే ఇదే చెబుతాడు.
తుమీ కిచ్చం ఆతప్పం అఖాతారు తథాగత.
ఎవరు తథాగతులైనా వారు కేవలం ముక్తికి దారిని వివరిస్తారు. ఇది దారి అని తెలుపుతారు. ఆ దారిన స్వయంగా నడిచారు కాబట్టే తథాగతుడని పిలువబడ్డారు. తథత ఆధారంగా, అంటే సత్యం ఆధారంగా. సత్యమంటే ఏది తన సొంత అనుభూతిలోకి వచ్చిందో అది. తన అనుభవంలోకి వచ్చిన సత్యం ఆధారంగా నడుస్తూ ముక్తి అవస్థను చేరుకున్నాడు కాబట్టే తథాగతుడైనాడు. అలా తనకై తాను ఒక్కొక్క అడుగు సత్యం ఆధారంగా నడుస్తూ ముక్తస్థితిని చేరుకున్నవారెవరైనా ఇదే చెబుతారు. ఒక్కొక్క అడుగు సత్యం ఆధారంగా వేస్తూ వెళ్ళునాయనా, ముక్తిని చేరుకుంటావు అని దారి చూపిస్తారు. కానీ ఎవరికి వారే ఆ దారిలో నడవాలి. తుమ్హే హి కిచ్చంగ్ ఆ తప్పంగ్ అని గంభీర శబ్దాల్లో, నీ శ్రమతోనే నువ్వు తప్పించే ముక్తి వరకు చేరుకోగలవు, తథాగతుడు దారి మాత్రమే చూపెడతాడు అని చెప్పినటువంటి బుద్ధుడి గురించి ఎవరైనా, నేను బుద్ధుని శరణజొచ్చితే బుద్ధుడే నన్ను గట్టెక్కిస్తాడు అని భావిస్తే వారికి విషయం అర్థం కానట్లే కదా. బోధి శరణంలోకి వెళ్తున్నాము. ఆయన చాలాసార్లు ఇది స్పష్టం చేశాడు. ఎంతగా స్పష్టం చేశాడు. అత్తదీప విహరథ, నిన్ను నువ్వు ద్వీపంగా మార్చుకొని నీలో నువ్వే శరణు పొందు. నాన్య శరణం, వేరే ఎవరి శరణం కాదు, నీలోనే శరణం పొందు. నీలోనే శరణు పొందమంటే నీ లోపల ధర్మాన్ని మేల్కొల్పుకొని దాని శరణం పొందు. ధమ్మదీప, నీలోనే ధర్మద్వీపం తయారు చేసుకో, దానిలో శరణం పొందు. నా అన్య శరణం, వేరే ఎవరి శరణం కాదు, వేరే ఏ వ్యక్తి శరణం కాదు, నీలోనే ధర్మద్వీపం తయారు చేసుకో అని చాలా స్పష్టమైన మాటల్లో చెప్పారు. ద్వీపం అంటే మహాసముద్రంలో పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద అలలతో పెద్ద తుఫాను వచ్చి నౌక మునిగిపోతుందేమో అనిపించినప్పుడు దగ్గరలో ఏదన్నా దీవి కనిపిస్తుందేమో అని చూస్తాం. అక్కడికి చేరుకుంటే చాలు, ఎంత పెద్ద తుఫాను వచ్చినా మనకు రక్షణ దొరుకుతుంది. అలాగే ధర్మం మనకు ద్వీపం లాంటిది. ఆ ద్వీపం మన లోపలిది. మనం ధర్మాన్ని ఆచరించడం మొదలు పెడితే అప్పుడు ధర్మం మనకు ద్వీపం అవుతుంది. జీవితంలో ఎలాంటి తుఫాన్లు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా సరే మనకు శరణు దొరికింది. మన లోపల ధర్మ దీవిని తయారు చేసుకున్నాం కాబట్టి దొరికింది. స్వయంగా ధర్మాన్ని ఆచరించకుండా ఫలానా వ్యక్తి శరణంలోకి వెళ్దాం, లేదా ఆ దేవునిదో, ఆ దేవతదో, ఈశ్వరునిదో, బ్రహ్మదో, ఏ మహాపురుషునిదో, సాధువుదో, బుద్ధునిదో, లేదా అర్హంతునిదో శరణం తీసుకుందాం, వాళ్లే మనకు ముక్తిని ప్రసాదిస్తారు, వాళ్లే కాపాడుతారు అనుకుంటే మాత్రం ధర్మం అర్థం కాలేదు. ఏమాత్రం అర్థం కాలేదు. మనం శరణం తీసుకునేది మూడు రత్నాలలో, అంటే బుద్ధునిలో ఉన్న రత్నంలో, ధర్మంలో ఉన్న రత్నంలో, సంఘంలో ఉన్న రత్నంలో శరణ పొందుతున్నాం. ఎంతో స్పష్టమైన శబ్దాలలో మళ్ళీ మళ్ళీ వివరించాడు.
ఇదం విబుద్ధే రతనం పణీతం, ఇదం విధమ్మే రతనం పణీతం, ఇదం విసంఘే రతనం పణీతం.
బుద్ధునిలో ఉన్న రత్నం ఇది, ధర్మంలో ఉన్న రత్నం ఇది, సంఘంలో ఉన్న రత్నం ఇది అని వాటి గుణాలను మాత్రమే వివరించాడు. ఈ గుణం ఉంటేనే బుద్ధుడు, ఈ గుణం లేకపోతే బుద్ధుడు కాదు. ఈ గుణం ఉంటేనే ధర్మం, ఈ గుణం లేకుంటే ధర్మం కాదు. ఈ గుణం ఉంటేనే సంఘం, ఈ గుణం లేకుంటే సంఘం కాదు. అయితే వాటిలో ఏవైతే రత్నాలున్నాయో ఆ రత్నాల శరణం, ఆ గుణాల శరణం తీసుకుంటున్నాం. ఓ గుణమా, నేను నీ శరణం తీసుకుంటున్నాను, నువ్వే నాకు ముక్తిని కలిగించు అని వేడుకోవడానికి గుణం ఒక వ్యక్తి కాదు కదా, అలాంటప్పుడు మనల్ని గట్టెక్కించలేదు కదా. ఆ గుణాలను మనం ఆచరణలోకి తెచ్చుకుంటే మనంతట మనమే ముక్తులం అవుతాం. ఆ గుణాలు మనలోకి వస్తే, చిత్తం నిర్మలం అవుతే, సద్గుణాలతో నిండిపోతే అప్పుడు మనంతట మనమే ముక్తులం అవుతాం. శరణంలోకి వెళ్ళడం అంటే ధర్మాన్ని ఆచరించటమే, ధర్మాన్ని ధరించటమే. గచ్చామి అంటే అడుగడుగు వేస్తూ నడుస్తాను అని అర్థం. అలా బుద్ధం శరణం, ధమ్మం శరణం, సంఘం శరణం, గచ్చామి అంటే ఒక్కొక్క అడుగు వేస్తూ బుద్ధుని గుణాల వైపుకు, ధర్మం గుణాల వైపుకు, సంఘం గుణాల వైపుకు వెళ్తాను అని అర్థం. ధర్మాన్ని ఆచరించే మార్గంలో అడుగడుగు వేస్తూ నడుస్తాను అన్న భావంతోనే మనం త్రిరత్నాల శరణం పొందుతున్నాం. అంతేకాని వేరొక మతంలోకి మారే దీక్ష తీసుకోవడం కాదు ఇది. అలా చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? ధర్మం తన శుద్ధ రూపాన్ని కోల్పోవడం భారతదేశానికే కాక ప్రపంచానికంతటికీ కలిగిన దౌర్భాగ్యం. మన దేశంలో గత 2000 సంవత్సరాలుగా ధర్మం, మత సాంప్రదాయం అనే పదాలను ఒకే అర్థంలో వాడటం మొదలుపెట్టారు. ఎంత దురదృష్టం! స్పష్టంగా మత సాంప్రదాయమైన దాన్నే ధర్మం అనుకుంటున్నారు. ధర్మం అనే పదం వినగానే, నేను ఇది బర్మా నుండి వచ్చిన కొత్తలో గమనించేవాణ్ణి, ధర్మం అనగానే ఏ మతం గురించి మాట్లాడుతున్నాడా అని వినేవాళ్ల చెవులు నిక్కబొడుచుకుంటాయి. బౌద్ధ ధర్మమా, జైన ధర్మమా, హిందూ ధర్మమా, క్రైస్తవ ధర్మమా, ఇస్లాం ధర్మమా, సిక్కు ధర్మమా, ఏ ధర్మం గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటారు. ఏదో ఒక పేరును అతికించకపోతే అది ధర్మమే కానట్లు. వాళ్ళ ఉద్దేశంలో ఏదో తోకను తగిలిస్తేనే ధర్మానికి ఒక అర్థం ఉన్నట్లు. హిందూ అనో, బౌద్ధమనో, క్రైస్తవమనో, ముస్లిమనో ఏదో ఒక పేరు పక్కనుంటే అది ధర్మమన్న భ్రమ. అరే, ధర్మానికి దానికంటూ ఒక ప్రత్యేక ఉనికి ఉంది, ఎంతో గొప్ప అస్తిత్వం ఉంది. అది అనంతం, అది ప్రకృతి నియమం. విశ్వమంతటిపైన దాని అధికారం చెల్లుతుంది. జీవమున్న, జీవం లేని ప్రతి అణువులో అది పొదిగి ఉంటుంది. ప్రతి అణువు దాని ప్రకారం నడుచుకుంటుంది. అలాంటి వృతాన్ని, విశ్వవిధానాన్ని భారతదేశంలో ధర్మం అనేవారు. అది హిందూ ఎలా అవుతుంది, బౌద్ధం ఎలా అవుతుంది, క్రైస్తవం ఎలా అవుతుంది, జైనం ఎలా అవుతుంది? మత సాంప్రదాయాలనేవి ఒకే రకమైన విషయాలను పంచుకున్న కొందరు వ్యక్తుల సమూహాలు. కొందరు కలిస్తే ఒక సమూహం తయారవుతుంది. ఒక రకమైన పండుగలను జరుపుకునే సమూహమో, ఒక రకమైన కర్మకాండలను పాటించే సమూహమో, ఒక రకమైన సిద్ధాంతాలను నమ్మేవారి సమూహమో, అలానే ఒకే రకమైన రీతి రివాజులను పాటించేవారు, ఒక రకమైన వ్రతాలు, ఉపవాసాలు చేసేవారు, మాది ఫలానా మతం, మాది ఫలానా సాంప్రదాయం అని చెప్పుకుంటూ ఉంటారు. దీనికి ధర్మంతో ఏమాత్రం సంబంధం లేదు, దూరపు సంబంధం కూడా లేదు. ధర్మం అంటే ప్రకృతి నియమం. ఎలా అంటే, నిప్పు కాలుతుంది, కాలుస్తుంది, అది నియమం, అది దాని ధర్మం, అది దాని స్వభావం. భారతదేశంలో ధర్మం అనే మాటకు అర్థం లక్షణము లేదా స్వభావం అని ఉండేది. గుణం, ధర్మం, స్వభావం, లక్షణం అనే మాటలను ఒకే అర్థంలో వాడేవారు. అగ్ని స్వభావమే కాలటం, కాల్చటం. ఒకవేళ దాని స్వభావం కాలటం, కాల్చటం కాకపోతే దాన్ని అగ్ని అని ఎలా అంటాం? అలాగే మంచు యొక్క స్వభావం చల్లగా ఉండటం, చల్లబరచటం. ఒకవేళ అది చల్లగా లేదు లేదా చల్లబరచటం లేదు అంటే అది మంచు కానే కాదు, ఇంకేదన్నా కావచ్చు. ఇలానే మనసులోని వికారాలకు సంబంధించిన నియమాలు ప్రకృతిలో పొదిగి ఉన్నాయి. అవి అందరిపైన వర్తిస్తాయి. మనసులోని వికారాల ధర్మం ఏంటంటే వ్యాకులత చెందటం, వ్యాకులపరచటం. ఏ వ్యక్తిలోనైనా వికారం కలిగిందంటే ఆ వ్యక్తి వ్యాకులపడతాడు, తన చుట్టూ ఉన్నవారిని, చుట్టూ వాతావరణాన్ని వ్యాకులతకు గురిచేస్తాడు. వికారాలు తొలగిపోయి నిర్వికారుడై అప్పుడు ఆ నిర్వికారమైన మనసు యొక్క ధర్మం, స్వభావం, ఆ వ్యక్తి ఎంతో సుఖశాంతులను అనుభవిస్తాడు, తన చుట్టూ ఉన్నవారికి కూడా సుఖశాంతుల వాతావరణాన్ని కలిగిస్తాడు. ఇదే దాని స్వభావం, దాని ధర్మం. ఇంతటి సరళమైన ధర్మం పేరున ఎంతో గందరగోళం నెలకొంది. ధర్మం మౌలికంగా అసలు ఏంటి అనేది మర్చి దాన్ని మత సాంప్రదాయంలోకి కలిపేశారు. ఒక రకంగా చూస్తే ధర్మం లుప్తమే అయిపోయిందనాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ధర్మం ఉదయించాలి. హిందువు తనని తాను హిందువుననే చెప్పుకొని అందులో తప్పేమీ లేదు. ఎప్పటిలానే పండుగలు పబ్బాలు జరుపుకొని వ్రతాలు ఉపవాసాలు చేసుకొని పద్ధతులు వ్యవహారాలు ఎప్పటిలానే ఉంచుకొని వీటిలో తప్పేమీ లేదు. కానీ ధర్మవంతులవ్వాలి. జైనులు తమను తాము జైనులమని, క్రైస్తవులు తమను తాము క్రైస్తవులమని, ముస్లింలు తమను తాము ముస్లింలని, బౌద్ధులు బౌద్ధులమని చెప్పుకుంటూ ఉండడంలో తప్పేమీ లేదు. కానీ ధర్మవంతులవ్వాలి. ధర్మవంతుడు అవ్వకుండానే ఒక వ్యక్తి తాను హిందువునని, బౌద్ధుడనని, జైనునని, క్రైస్తవుడనని, ముస్లింనని, సిక్కునని చెప్పుకోవడం రోజూ చూస్తూనే ఉంటాం. కానీ ఆ వ్యక్తిలో ధర్మం పేరు కూడా ఉండదు, శీల సదాచారాలు కొంచెం కూడా ఉండవు, మనసు వశంలో ఉండదు, నిర్మలంగా ఉండదు. ధర్మం గురించిన ముఖ్యమైన విషయాలు మూడే ఉన్నాయి. శరీరంతో మాటలతో చెడు పనులు చేయకూడదు, సదాచార జీవనం గడపాలి. ఇది ధర్మం యొక్క మొదటి అడుగు. మనసును వశం చేసుకొని దానికి యజమాని అవడం రెండవ అడుగు. మనసును నిర్మలం చేసుకోవడం ధర్మం యొక్క మూడవ అడుగు. ఈ మూడిట్లో ఏదీ లేకపోయినా కూడా తనను తాను ధర్మవంతుడని అనుకుంటాడు. ఎందుకంటే మా మతానికి చెందిన పండుగలు జరుపుకుంటున్నాను కదా, మా మతానికి చెందిన కర్మకాండలు చేస్తున్నాను కదా, లేదా మా సంప్రదాయానికి సంబంధించిన సిద్ధాంతాన్ని నమ్ముతున్నాను కదా, అందుకని నేను ధర్మవంతుణ్ణి అనుకుంటాడు. పాపం ఇలాంటి మత్తులో జీవితమంతా గడిపేస్తుంటాడు. 2000 సంవత్సరాలుగా ధర్మం అనే మాటకు అసలు అర్థం మర్చిపోయి జీవితమంతా మోసంలోనే గడిపేస్తున్నాం. భారతదేశమంతా ఇదే పరిస్థితి. నేను భారతదేశానికి వచ్చి ఇన్నేళ్లు గడిచాయి. శిబిరాలకు చాలామంది వస్తుంటారు, బయట కూడా కలుస్తుంటారు. వాళ్ళు నేను పక్కా హిందువును, నేను పక్కా ముస్లింను, నేను పక్కా బౌద్ధుడను, పక్కా క్రైస్తవుణ్ణు, పక్కా సిక్కును అని అంటుంటారు. కానీ ఇన్ని రోజుల్లో నేను పక్కా ధార్మికుణ్ణి అన్నవాళ్ళు నాకు ఒక్కరు కూడా కనిపించలేదు. చాలా కష్టం కదా, పక్కా ధార్మికులవడం ఎంతో కష్టమైన పని. ధర్మిష్ఠులవడం ఎంతో కష్టం. హిందువులవడం సులువే కదా, ముస్లిం అవడము సులువే. జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు అవడం సులువే. కానీ ధార్మికులవడం ఎంతో కష్టం. మనలోని అధర్మాన్ని, దురాచారాన్ని పూర్తిగా దూరం చేసుకున్నప్పుడే కదా నేను ధార్మికుణ్ణి అని చెప్పుకోగలం. మనసు వశంలోకి తెచ్చుకొని దానికి యజమాని అయినప్పుడు కదా నేను ధార్మికుణ్ణి అని చెప్పుకోగలుగుతాం. మనలోని ప్రజ్ఞను మేల్కొల్పి మనసు లోతుల నుండి నిర్మలం చేసుకున్నప్పుడే మనం ధార్మికులమని చెప్పుకోగలం. కష్టమైన పని కదా, మన మేలు దానిలోనే ఉంది. కానీ మనను మనం ఎంత మోసం చేసుకున్నా ఎప్పటి వరకు స్వయంగా ధర్మాన్ని ఆచరించడం మొదలుపెట్టామో అప్పటి వరకు మేలు జరగదు. అలా చేయనంత వరకు మనని మనం ఏ పేర్లతో పిలుచుకున్నా ప్రయోజనం లేదు. పేర్లలో ఏముంది? ప్రజలు ఇప్పుడిప్పుడే విపశ్చనా శిబిరాల గురించి తెలుసుకుంటున్నారు, మెల్లమెల్లగా అర్థం చేసుకుంటున్నారు. మొదటి శిబిరంలో విషయం పూర్తిగా అర్థం కాకపోయినా 2-3 శిబిరాల తర్వాత మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. అభ్యాసం చేస్తూ ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది. అరే, మా మత సాంప్రదాయం, మా సమాజపు విషయాలకు వాటి స్థానం ఉంది, కానీ ధర్మానికి తనదైన ప్రత్యేక ఉనికి ఉంది, గొప్ప అస్తిత్వం ఉంది. మనం ధర్మిష్ఠులమవ్వాలి, మనం ధార్మికులమవ్వాలి, మనం ధర్మవంతులమవ్వాలి, ధర్మచారులమవ్వాలి, ధర్మ విహారులమవ్వాలి అన్న భావం మనలో కలుగుతుంది. అది మనకు మేలు చేస్తుంది. ఈ భావం మనలో ఎంతెంత బలపడుతుందో దేశానికి అంత మేలు జరుగుతుంది. ఇంకా పెరిగితే విశ్వానికే మేలు కలుగుతుంది. ఎందుకంటే ప్రజలు ధర్మానికి, సదాచారానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం మొదలు పెడతారు. మనసును వశం చేసుకోవడానికి ప్రాధాన్యతనివ్వడం మొదలు పెడతారు. మనసును నిర్మలం చేసుకోవడానికి ప్రాధాన్యతనివ్వడం మొదలు పెడతారు. ఇంకా మంచి గుణాలకు, మైత్రి, కరుణ, సద్భావనలను పెంపొందించుకోవడానికి ప్రాధాన్యతనివ్వడం మొదలు పెడతారు. మిగతా విషయాల ప్రాధాన్యత తగ్గిపోతుంది, వాటి స్థానంలో ఉంటాయి. ధర్మంతో వాటికి ఎలాంటి సంబంధం లేదు. ధర్మం స్వతహాగానే పరిపూర్ణం, స్వతహాగానే పరిశుద్ధం అని అర్థం చేసుకొని దానికి ప్రాధాన్యతనివ్వడం మొదలు పెడతారు. ఎంతో మేలు జరుగుతుంది. అయినా మానవ సమాజం మానవ సమాజమే. మనకిష్టమున్నా లేకపోయినా 400-500 సంవత్సరాలలో ఒక మార్పు రావచ్చు. అలా జరుగుతుందనే అవకాశం కూడా బలంగానే ఉంది అనిపిస్తుంది. ఎలాగైతే ఈరోజు హిందూ ధర్మం, బౌద్ధ ధర్మం, క్రైస్తవ ధర్మం ఉన్నాయో, 400-500 సంవత్సరాల తర్వాత విపశ్యనా ధర్మం తయారవుతుంది. ఒక వ్యక్తి విపశ్యన చేసినా చేయకపోయినా, తల్లిదండ్రులు, తాతముత్తాతలు విపశ్యకులమని చెప్పుకునే కుటుంబంలో పుట్టాడు కాబట్టి తాను కూడా విపశ్యనని చెప్పుకుంటాడు. విపశ్యన చేయడం రాకపోయినా అలా చెప్పుకుంటాడు. ఆ రోజున ఇది ఒక మత సాంప్రదాయం అయిపోయినట్లే కదా. సంప్రదాయాలు ఇలానే తయారవుతాయి. ఈ దుస్థితి ఎంత ఆలస్యంగా వస్తే అంత మంచిది. ధర్మం తన శుద్ధ రూపంలో ఎంతకాలం ఉంటే అంత మేలు చేకూరుస్తుంది. ఇప్పుడు ధర్మం ఉదయించింది కాబట్టి దీన్ని గురించి స్పష్టంగా అవగాహన చేసుకుందాం. ఈ సంప్రదాయాలతో మనకు వచ్చేది పోయేది ఏమీ లేదు. మనల్ని మనం ఏ పేరుతో పిలుచుకున్నా సరే, బౌద్ధుడని, జైనుడని, క్రైస్తవుడని, విపశ్యని ఎలా పిలుచుకున్నా వచ్చేదేమీ లేదు. మనం ఏమి ఆచరిస్తున్నామన్నదే ముఖ్యం. ఫలితం అనేది మన ఆచరణను బట్టే వస్తుంది. పేర్లలో ఏముంది? పుట్టుకతో కంటి చూపు లేని ఒక వ్యక్తికి తల్లిదండ్రులు నయన్సుఖ్ అని పేరు పెడితే ఏం ప్రయోజనం? కళ్ళు లేవు. ఇప్పుడు ఆ పేరు పెట్టినంత మాత్రాన ఏమొచ్చినట్లు? పుట్టినప్పటి నుండి కష్టాలే చూసిన వాడికి సదాసుఖ్ అని పేరు పెడితే ఏమొస్తుంది? మా వైపు ఒక పద్యం ఉంటుంది. ఒకరి పేరు లక్ష్మీధరానంట, కానీ తన దగ్గర చిల్లి గవ్వలేదు. ఒకరి పేరేమో విద్యాధర, కానీ అక్షరం ముక్క చదువు రాదు. ఒకరి పేరు గంగాధర, శుచి శుభ్రత లేనేలేవు. ఇంకొకరి పేరు యశోధర, ఆమె ఎవరో కూడా ఎవరికీ తెలియదు. ఏమొచ్చినట్లు ఈ పేర్లతో! గొప్ప గొప్ప పేర్లు. అలానే ఒకరు నేను పక్కా ధార్మికుణ్ణి అని చెప్పుకున్నా, తన జీవితంలో ధర్మం ఏమాత్రం ఆచరించకుంటే ఏం ప్రయోజనం ఉన్నట్లు? అందుకే విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ధరించినప్పుడే అది ధర్మం అవుతుంది, ఆచరించినప్పుడే అది ధర్మం అవుతుంది. దానివల్ల లాభం కలుగుతుంది, లేదంటే ఏ ప్రయోజనము లేదు. కాబట్టి ధర్మంలో శరణు పొందుతున్నామంటే ధర్మాన్ని మన జీవితంలోకి తెచ్చుకుంటున్నామని. ఇంకా గచ్ఛామి అంటే నడుస్తున్నాం, అడుగడుగు వేస్తూ ప్రతిపాదనం చేస్తున్నామని. ఇలా ఒక్కొక్క అడుగు ధర్మాన్ని ఆచరిస్తూ ఆచరిస్తూ అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఈ అవగాహనతో శరణం వ్యక్తిలో కాదు, శరణం గుణాలలో తీసుకుంటాం. గుణాల శరణు కూడా, ఏ గుణాలైతే మనలో మేల్కొల్పుకుంటున్నామో వాటి శరణం పొందుతున్నాం. అయితే సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక విషయాన్ని బాగా అర్థం చేసుకుందాం. ఒక వ్యక్తి నిజంగా ధర్మంలో ఎదుగుతున్నాడా లేదా తెలుసుకోవడానికి అనేక కొలమానాలున్నాయి. ఒక కొలమానం ఏంటంటే, నిజంగానే ధర్మంలో ఎదుగుతున్న వ్యక్తిలోని 2 గుణాలు వెలుగులోకి వస్తాయి. ఆ 2 గుణాలు దుర్లభమైనవి, సామాన్య వ్యక్తుల్లో కనిపించవు. ఆ 2 గుణాలేంటి? 1, ధర్మంలో ఎదిగిన వ్యక్తి నిస్వార్థంగా ఇతరులకు సేవ చేస్తాడు. బదులుగా తనకేదో లభించాలని కోరుకోకుండా కేవలం సేవ చేయడానికే ముందుకు వస్తాడు. ప్రజలకు ఏ విధంగా మేలు కలుగుతుంది అనే తప్ప నాకేమొస్తుంది అనే భావం అతనిలో కొద్దిగా కూడా కనిపించదు. సరే, డబ్బులు దొరక్కపోతే పోని, కనీసం మంచి పేరైనా దక్కాలి, నన్ను చూసి కనీసం గౌరవంతో తలలైనా వంచాలి, మీరు మహనీయులండి, మీరు సాధుపురుషులు అనైనా ప్రశంసించాలి. అది చేయరా ఏం మనుషులు, కనీసం ఇంత సేవ చేస్తున్నానని గుర్తించనైనా గుర్తించరా, నా సేవకు అసలు విలువియ్యరా అని ఆలోచించారంటే ధర్మం అంటే ఏంటో అర్థం కాలేదని తెలుసుకోవాలి. ఇంకా ధర్మంలో పండలేదు. బదులుగా ఏదైనా ఆశిస్తున్నారు అంటే అక్కడ ధర్మాన్ని దూషితపరిచాడనుకోవాలి, దాని శుద్ధత పోయిందని అర్థం. అలాగే దానం చేస్తూ బదులుగా ప్రసిద్ధినైనా ఇంకేదైనా ఆశించినా ధర్మాన్ని దూషితపరిచారు అనుకోవాలి. చివరికి ఒకరిని ప్రేమించినా కూడా బదులుగా ఏమైనా ఆశిస్తే అది దూషితమైనట్లే. అందుకే బదులుగా ఏమీ ఆశించకుండా నిస్వార్థ సేవ చేసే గుణం ఎప్పుడైతే వస్తుందో అది ఆ వ్యక్తి ధర్మంలో ఎదుగుతున్నాడు అన్నదానికి నిదర్శనం. ఇక రెండవ గుణం, తను సేవ చేస్తే బదులుగా ఏమీ ఆశించడు, ఎవరైనా తనకు మేలు చేస్తే ఆ వ్యక్తి పట్ల మనసు కృతజ్ఞతతో నిండిపోతుంది. ఎవరి నుండైనా గుప్పెడు అన్నం దొరికినా సరే, అరే ఆ వ్యక్తి వల్లే దొరికింది కదా అని మనసంతా కృతజ్ఞతతో నిండిపోతుంది. ధర్మంలో పండుతున్న కొద్దీ ఈ రెండవ గుణం, కృతజ్ఞత అనే గుణం పెరుగుతూ పోతుంది. పూర్వం దీన్నే కృతజ్ఞత అనేవారు. ఒక వ్యక్తి ధర్మంలో ఎదుగుతున్నాడా లేదా తెలుసుకోవడానికి ఇవే కొలమానాలు. అయితే శరణం గౌతమునిలోనో సిద్ధార్థ గౌతమునిలోనో కానే కాదు, కానీ ధర్మంలో ఎదుగుతున్న కొద్దీ ఈ సిద్ధార్థ గౌతముడనే వ్యక్తి పట్ల, ఈ బుద్ధుని పట్ల కృతజ్ఞతాభావం పుట్టనే పుడుతుంది. అందరికీ మేలు కలిగించే ఈ విద్య, మనసు లోతుల నుండి మురికిని శుభ్రపరిచే ఈ విద్య, భారతదేశం నుండే కాదు మొత్తం ప్రపంచం నుండే మాయమైపోయిన ఈ విద్యను ఈ వ్యక్తి ఎంతో కష్టపడి వెతికి బయటికి తీశాడు. ఆ తరువాత ఈ విద్యను కేవలం తన కోసమే మాత్రమే ఉపయోగించుకొని తను మాత్రమే ముక్తుడై తన మనసును మాత్రమే నిర్మలం చేసుకొని ఇతరులకు అందించకపోయి ఉంటే ఇది తనతోనే అంతమై ఉండేది. కానీ ఈ విద్యతో తాను ముక్తుడవగానే అతనిలో ఎంతో కరుణ పొంగింది. అరే ఈ ప్రపంచ ప్రజలు ఎంత దుఃఖంలో ఉన్నారు, కనుమరుగైన ఈ విద్య నాకు దొరికింది, దీన్ని అందరికీ పంచుతాను, అందరికీ మేలు జరగాలి అని అందరికీ పంచుతూ పోయాడు. ఎవరికైతే పంచిపెట్టాడో వాళ్లను కూడా ఇలాగే పంచమని ప్రోత్సహించాడు.
బహుజనహితాయ్ బహుజన సుఖాయ్ లోకానుకంపాయ్,
ప్రజలపైన కరుణతో వారి మేలు కోసం, వారి సుఖం కోసం, తన కోసం కాదు, లోక కళ్యాణం కోసమే తప్ప తన కోసం కాదు. ఎక్కువ మందికి ఎలా మేలు కలుగుతుంది, దుఃఖాల నుండి ఎక్కువ మందిని ఎలా బయటకు తీసుకురావడం, ఈ అనుకంపతో, ఇలాంటి కరుణతో, ఇలాంటి దయతో ఈ విద్యని అందరికీ పంచుతూ పోయాడు. అలా పంచిపెట్టాడు కనుకే ఇప్పుడు ఈ విద్య మనకు దొరికింది కదా, లేకపోతే ఎలా దొరికేది. ధర్మానికి సంబంధించిన మాటలు ఎప్పుడూ ఉండేవే. బుద్ధుని కంటే ముందు, బుద్ధుని కాలంలో, బుద్ధుని తర్వాత కూడా అవే మాటలు. మనసును నిర్మలం చేసుకోవాలి, వికారాల నుండి ముక్తులవ్వాలి, రాగద్వేషమోహాలను దూరం చేసుకోవాలి, స్థితప్రజ్ఞులవ్వాలి, ఆసక్తులను దూరం చేసుకోవాలి, జీవన్ముక్తులవ్వాలి అని ఈ మాటలు ఎప్పటికీ ఉంటాయి, ఎల్లవేళలా ఉంటాయి. కానీ విద్య సమాప్తమవుతుంది, అంతమైపోతుంది. నా సొంత అనుభవం గురించి చెప్పాలంటే, ఎంతో నిష్ఠగల హిందూ సంప్రదాయానికి చెందిన కుటుంబంలో పుట్టాను. సిద్ధాంతాలకు సంబంధించిన విషయాలను చిన్నప్పటి నుండే చదువుతూ వచ్చాను. భగవద్గీతను క్షుణ్ణంగా చదివాను. నాకున్న జ్ఞానంతో నా బుద్ధి మేరకు ఉపనిషత్తులు కూడా చదివి ఎంతో లోతుగా అర్థం చేసుకున్నాను. వాటిలో కూడా ధర్మానికి సంబంధించిన ఇవే విషయాలు. నిరాసక్తులు కావాలి, ప్రజ్ఞలో స్థిరపడాలి, జీవన్ముక్తులవ్వాలి, రాగద్వేషాలను దూరం చేసుకోవాలి. స్థితప్రజ్ఞత అంటే ఇదే. స్థితప్రజ్ఞస్య కాభాష, స్థితప్రజ్ఞునికి ఉండవలసిన లక్షణాలు అన్నీ రోజూ పారాయణం చేసేవాణ్ణి. బుద్ధిపరంగా చాలా బాగా అర్థం చేసుకునేవాణ్ణి. కానీ స్థితప్రజ్ఞులు ఎలా అవ్వాలో చెప్పేవారే లేరు. ఎందుకంటే ఈ విద్య మన దేశం నుండి కనుమరుగైపోయింది. ఇంకెవరు నేర్పిస్తారు? బుద్ధిస్థాయిలో ఆలోచించి స్థితప్రజ్ఞులవ్వడం, బుద్ధిస్థాయిలో ఆలోచించి రాగద్వేషాలను దూరం చేసుకోవడం అసంభవం. మనసు పైభాగంలోకి ప్రజ్ఞ రావచ్చు, కానీ నిర్మలం కూడా కావచ్చు. కానీ మనసు పైభాగం రాగద్వేషాల నుండి దూరం కావచ్చేమో, కానీ ఇంత పెద్ద భాగమైన అంతర్మనసు మాత్రం రాగంతో, ద్వేషంతో, మోహంతో నిండిపోయి ఉంటుంది. జీవితమంతా ఈ వికారాలతో నిండిపోయి ఉంటుంది. మలినాలను వదిలించుకోలేకపోతాం. అయితే కలత చెందేవాణ్ణి. ధర్మాన్ని గురించిన ఈ సిద్ధాంతాలన్నీ ఎంతో మంచివి, కానీ ఇవి నాలోకి రావడం లేదే అని. మొదటి శిబిరంలో మా గురువుగారిని కలిసినప్పుడు నాలో ఒక అనుమానం ఉండింది. ఇది బౌద్ధులది కదా, బౌద్ధులది కదా అని. అప్పుడు నేను నా సాంప్రదాయపు రంగుటద్దాలతో చూడటం జరిగింది. మా గురువుగారు సాంప్రదాయాలతో ఇక్కడ పనిలేదు, నేను శుద్ధ ధర్మం మాత్రమే నేర్పుతాను అని స్పష్టంగా చెప్పారు. అయినా నాకు అనుమానం తీరలేదు. ఎందుకంటే నేను నా సాంప్రదాయ రంగుటద్దాలలో నుండే చూస్తూ ఉన్నాను. వీళ్ళది కూడా సంప్రదాయమే అని నాకు అనిపించేది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నా అనుమానాలు తొలగిపోయాయి. అరే, ఉపదేశాలు అన్ని చోట్ల ఉన్నాయి, కానీ ఎలా చేయాలో నేర్పించే విద్య మాత్రం నాకు ఇక్కడ దొరికింది అని మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. నేను ఉపదేశాలను లెక్కలేనన్నిసార్లు విన్నాను. ఆ రోజుల్లో స్వయంగా నేను కూడా ఎన్నో ఉపదేశాలనిచ్చేవాణ్ణి. గీతాపారాయణము, ఉపనిషత్తుల్లోని వ్యాఖ్యలు, ఉపదేశాలు, బుద్ధిపరమైన చర్చలు ఎన్ని జరిపినా వాటిని జీవితంలో ఆచరించడం ఎలాగో తెలిసేది కాదు. కానీ ఈ వ్యక్తి ధర్మాన్ని జీవితంలోకి ఎలా తెచ్చుకోవాలో తెలిపే విద్య నేర్పించాడు అని నా మనసు ఎంతో కృతజ్ఞతతో నిండిపోయింది. ఒకరు మంచి మిఠాయిల గురించి నోట్లో నోరూరేలాగా వర్ణిస్తారు, దాన్ని తినాలని మనసు లాగుతుంది. ఇంకొకరు నిజంగానే ఆ మిఠాయిని తినిపించారు. ఈ ఇద్దరిలో మనకు ఉపకారం చేసిందెవరు? జీవితం అంతా మిఠాయిల గురించి మాటలే వింటున్నాం కదా, ధర్మం గురించిన మాటలే వింటున్నాం కదా, ముక్తి గురించి మాటలే వింటున్నాం కదా, మిఠాయి గురించి కూడా మాటలే వింటున్నాం. ఏ వ్యక్తి అయితే ఆ మిఠాయి రుచి చూడమని మన నోటికి అందించాడో, ధర్మాన్ని పాటించే విద్యను మనకు అందించాడో, అతని మేలు ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గది. అయితే ఈ బుద్ధుని పట్ల, సిద్ధార్థ గౌతముని పట్ల కృతజ్ఞతాభావం కలిగినట్లయితే ధర్మంలో ఎదుగుతున్నామని అర్థం చేసుకోవాలి. వేరే ఏదో సాంప్రదాయంలో దీక్ష తీసుకోవడం లేదు. ఈ వ్యక్తి ఎంతో గొప్ప విద్యను, మాయమైపోయిన విద్యను వెతికి బయటికి తీశాడు, అందరికీ అందించాడు. తన శిష్యులను కూడా ఈ విద్యను పంచిపెట్టమనే చెప్పాడు. వారు ఈ విద్యను ఎంతో శుద్ధమైన రీతిలో ఒక తరం నుండి ఇంకో తరానికి, ఒక తరం నుండి ఇంకో తరానికి అందిస్తూ పోయారు. 400-500 సంవత్సరాల వరకు ఈ విద్య శుద్ధంగానే ఉంది. పొరుగు దేశాలకు కూడా పాకింది. అక్కడ కూడా కొంతకాలం శుద్ధరూపంలోనే ఉండి ఆ తరువాత సమాప్తమైంది. ఒక్క పొరుగు దేశం మాత్రం ఈ విద్యను జాగ్రత్తగా కాపాడింది. ఆ దేశంలో కూడా చాలామంది దీనికి కర్మకాండలు జోడించారు, దీన్ని ఒక మత సాంప్రదాయంగా మార్చారు. వేరే వేరే జంజాటాలలో పడిపోయారు. కానీ కొద్దిమంది మాత్రం ఎంతో జాగ్రత్తగా కాపాడారు. ఈ కొద్దిమంది ఈ విద్యను ఒక తరం నుండి ఇంకో తరానికి అందజేస్తూ దీన్ని శుద్ధ రూపంలో జాగ్రత్త పరిచారు. వీరే గనక ఈ విద్యను కాపాడకపోయి ఉంటే ఇది మనకు దొరికేది కాదు కదా. అందుకే మనసు కృతజ్ఞతాభావంతో నిండిపోతుంది. అరే, బుద్ధుడు ఈ విద్యను నా గురించే వెతికి బయటికి తీశాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇది నాకు దొరికింది, దీనివల్ల నాకెంతో మేలు కలిగింది. ఇంకా ఈ గురుశిష్య పరంపర ద్వారా వీరు దీన్ని శుద్ధ రూపంలో కాపాడారు, నా గురించే జాగ్రత్తగా కాపాడారు, కాబట్టే ఇది నాకు దొరికింది. దీంతో నాకెంతో మేలు కలిగింది, నాకే కాదు ఇంకా ఎంతోమందికి మేలు కలిగింది. అందుకే మనసు కృతజ్ఞతతో నిండిపోతుంది. ఎవరిలోనైనా ఇలాంటి భావం కొంచెం కూడా రాలేదు అంటే ఆ వ్యక్తి ధర్మంలో ఇంకా ఎదగలేదు. సమయం పడుతుంది, మెల్లమెల్లగా వస్తుంది, ఏం చేస్తాం. మన సంప్రదాయాల పూతలు చాలా దట్టంగా ఉంటాయి, దార్శనిక నమ్మకాల పూతలు చాలా దట్టంగా ఉంటాయి, విడిపోవడానికి సమయం పడుతుంది. అలాంటి వారిని చూస్తే బాధ కలుగుతుంది, వారిపై కరుణ కలుగుతుంది. ఒకతను ఒకటి రెండు శిబిరాలు కాదు, 20-30 శిబిరాలు చేసిన ఒకతను నా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, గోయంకా గారు, మీరు నిజంగా ఒక అమూల్య రత్నాన్నే తీసుకువచ్చారు. ఇలాంటి విద్య మన దేశంలోనే కాదు ప్రపంచంలోనూ ఎక్కడా లేదు. మీరు ఈ విద్యను తీసుకురావడం వల్ల ఎంతో మేలు జరిగింది. నేను జీవితమంతా ఈ సాధనే చేస్తాను, ఎందుకంటే దీనివల్ల ఎంతో లాభం కలుగుతుంది. సాధన అయితే ఇదే చేస్తాను, కానీ ధర్మం మాత్రం మాదే పాటిస్తాను అన్నాడు. నేను అతని వైపు చూస్తూ ఉండిపోయాను. ఇతనింకేం ధర్మాన్ని పాటిస్తాడు? శీలపాలన చేయడం అతనికి ధర్మం కాదా? సమాధి అభ్యాసం చేయడం కూడా ధర్మం కాదా? ప్రజ్ఞతో తన మనసును పూర్తిగా నిర్మలం చేసుకుని వీతరాగుడవటం ధర్మం కాదా? అతనికి ఇది కేవలం సాధన మాత్రమే, తేలికైన విషయంగా అనిపిస్తుంది. ఇది చేయడం వల్ల లాభం కలుగుతుంది కాబట్టి చేస్తాడు, కానీ తన ధర్మాన్ని పాటించడం మాత్రం అతనికి గొప్ప విషయంగా అనిపిస్తుంది. అలాంటి వారిపై ఎంతో కరుణ కలుగుతుంది, దయ కలుగుతుంది. వారికి ధర్మం అంటే ఏంటో ఇంకా అర్థం కాలేదు. ధర్మాన్ని ఏం పాటిస్తారు? వారు దేశంలో వారి మతానికి చెందిన కర్మకాండలను పాటించడం లేదా వ్రతాలు ఉపవాసాలు చేయడం, వారి సాంప్రదాయపు సిద్ధాంతాలను నమ్మడం, ఇవే ధర్మం అంటే. ధర్మానికి ఎలాంటి గతి పట్టింది? దేశమంతా ఈ పరిస్థితే. సంప్రదాయాల పట్ల, మతాచారాల పట్ల ఆసక్తి పెరిగిపోయి ధర్మం యొక్క అర్థాన్ని, దాని ఉనికిని పోగొట్టుకున్నాం. ఈ పరిస్థితి మారడానికి ఇంకా సమయం పడుతుంది. కొందరికి 1-2 శిబిరాల్లోనే విషయం అర్థమవుతుంది, వారు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారు. అలాంటి వారేమీ సాంప్రదాయవాదుల పట్ల చులకన భావం ఏమీ ఉంచుకోరు, ప్రేమ కరుణలే కలిగి ఉంటారు, ద్వేషమేమీ పెంచుకోరు. వీళ్లకు విషయం స్పష్టంగానే తెలుస్తుంది. అవి మత సాంప్రదాయాలు, లోకం రీతి, సరే నడుస్తున్న విధంగా నడవని, కానీ శుద్ధధర్మం మాత్రం ఇంతే. నేను శీలవంతుణ్ణి కావాలి, నా శీలపాలనలో కానీ సదాచారంలో కానీ ఎలాంటి మచ్చ ఉండకూడదు, నా సమాధి సంపూర్ణమవ్వాలి, వృద్ధి చెందాలి, శుద్ధం అవ్వాలి, నా మనసు లోతుల్లోని వికారాలను తొలగించుకోవటానికి నాలోని బోధిని, జ్ఞానాన్ని పెంచుకోవాలి, మనసులోని మలినాలన్నీ తొలగిపోయి నా జీవితమంతా నిర్మలమైపోవాలి, మైత్రి కరుణ సద్భావనలతో మనసంతా నిండిపోవాలి, మనిషిగా పుట్టినందుకు నా జీవితం సార్థకం కావాలి అని. ఇలాంటి అవగాహన పరులు చాలామందే ఉంటారు. అయితే సాధనైతే మీదే చేస్తాం కానీ ధర్మం మాత్రం మాది పాటిస్తామనేటువంటి వ్యక్తి ఉదాహరణ ఇవ్వడం జరిగింది. కానీ అందరూ అలా ఉంటారని కాదు. మనుషులు ఎలా చిక్కుల్లో ఇరుక్కుపోయారు, దానిలో నుండి బయటపడటానికి ఎలా సమయం పడుతుందో తెలియచెప్పడానికి ఒక ఉదాహరణ ఇచ్చాను. అందుకే ఈ రెండు విషయాలను బాగా అర్థం చేసుకోవాలి. శరణం ఒక వ్యక్తిలో కాదు. వ్యక్తి శరణం అయితే మళ్ళీ మత సాంప్రదాయాలలో పడిపోతాం, అందులోనే కొట్టుకుపోతాం. అందుకే సరిగ్గా అర్థం చేసుకోవాలి. గుణంలో శరణం ఏ మతం వారైనా తీసుకోవచ్చు, గుణానికి మతంతో సంబంధం లేదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా ఏ మతం వారైనా మంచి గుణాలను పాటించేవారై ఉండొచ్చు. లేదా హిందూ, బౌద్ధ, జైన, క్రిస్టియన్ ఇలా ఏ మతం వారమని చెప్పుకున్నా వారిలో మంచి గుణాలు అస్సలు లేకపోయి ఉండొచ్చు. గుణాలే ముఖ్యం. అందుకే గుణంలో శరణు తీసుకుంటున్నాను అనుకునే వ్యక్తి మత సాంప్రదాయాలలో ఇరుక్కుపోవడం లేదు, శుద్ధ ధర్మ మార్గంలో నడుస్తున్నాడు. ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. ఇక ముందు కూడా ఏదన్నా సందేహం వస్తే మనం మత సాంప్రదాయాలలో ఇరుక్కోవడం లేదని, మనం గుణాలలో, శుద్ధ ధర్మంలో శరణం తీసుకుంటున్నామని, ఆ గుణాలను మనలోకి తెచ్చుకున్నప్పుడే అవి ద్వీపమై మనకు శరణం దొరుకుతుందని, మనకు శరణు ఇచ్చేవాళ్ళు ఇంకెవరూ లేరని అర్థం చేసుకోవాలి. నా అన్య శరణం వేరే ఎవరి శరణం కాదు. ఈ విషయం బాగా అర్థమవడం మొదలవుతుంది. ఇంకా ఏం చేశాం? పంచశీలాలను తీసుకున్నాం. ఈ ఐదు శీలాలు ధర్మానికి పునాది లాంటివి. చాలా రకాల ధ్యాన సాధనలున్నాయి. 2000 సంవత్సరాల క్రితం కూడా మన దేశంలో చాలామంది రకరకాల ధ్యానాలు నేర్పించేవారు. వారిలో కొంతమంది ఆచార్యులు శీల సదాచారాలకు బాగా ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు. కానీ చాలామంది ఆచార్యులు శీల సదాచారాలను పెద్దగా నమ్మేవాళ్ళు కాదు. వాళ్ళు ఇలా చెప్పేవారు, మంచి పనులు చేస్తే పుణ్యం రాదు, చెడు పనులు చేస్తే ఎలాంటి పాపము అంటుకోదు, ఇవన్నీ పనికిరాని మాటలు, నీ మనసుకి ఏం చేయాలనిపిస్తే అది చేయొచ్చు, ఇంకా మేము నేర్పించే ధ్యానం చేసి చూడు, ఎంత ఆనందం కలుగుతుందో అని. ఇంకేముంది, మంచి చెడు ఆలోచించకుండా ఏ పనైనా చేయొచ్చు, పైగా ధ్యానంలో ఎంతో ఆనందాన్ని పొందొచ్చు అంటే మనుషులకి ఇంకేం కావాలి? వాళ్ళ దగ్గర ఒకటే జనాలు. అలాంటి పిచ్చితనం ఈ రోజుల్లో కూడా నడుస్తుంది. శీల సదాచారాలు పాటించు పాటించకపో, మా దగ్గర ధ్యానం మాత్రం నేర్చుకో, ఇక చూడు ఆనందమే ఆనందమని చెబుతుంటారు. ధర్మం కాదది. ధర్మానికి శీలం పునాది, పునాదినే కూల్చేశారు. అరే, శరీరంతో చేసే కర్మలను, వాక్కుతో చేసే కర్మలను బాగు చేసుకోలేకపోతే మనసు లోతుల్లోకి వెళ్ళి దాని కర్మలను సరిదిద్దుకోవడం అనేది అసంభవం. మరి ఈ మార్గమేమో మన లోపలి సత్యాన్ని తెలుసుకునే మార్గం. సత్యాన్ని తెలుసుకుంటూ మనసు లోతుల్లోని వికారాలను తీసి బయటపడేసే మార్గం ఇది. మరి శీల సదాచారాలు పాటించకుండా సత్యాన్ని తెలుసుకోవడం ఎలా కుదురుతుంది? సముద్రంలో పెద్ద పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఆ సముద్రం లోపల పెట్రోల్ బావులు ఎక్కడున్నాయో వెతకడం కుదరదు కదా. తుఫాను శాంతించే వరకు వేచి ఉండాల్సి వస్తుంది. అలలు వస్తూనే ఉంటాయి. అలలన్నీ శాంతించిన తర్వాతే వెతకడం మొదలు పెడతామనుకుంటే ఆ సమయం ఎప్పటికీ రాదు. అలాగే మన మనసుపైన వికారాల అలలు వస్తూనే ఉంటాయి. కానీ పెద్ద పెద్ద అలలు, హత్య చేసినా, దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా, ఇలా ఏ శీలాన్ని భంగం చేసినా మనసుపై తుఫాను లాంటి పెద్ద పెద్ద అలలు వస్తుంటాయి. ఇలాంటి తుఫానులో మనం మనసు లోతుల్లోకి వెళ్ళి సత్యాన్ని దర్శించుకోవడం అనేది అసంభవం. అందుకే కనీసం ఈ 10 రోజులైనా శీలాన్ని గట్టిగా పాటించాలి. శీలపాలన సరిగా చేయకపోతే సమాధి సమ్యక్ సమాధి కాలేదు. సమాధి సమ్యక్ అయినప్పుడే అది మనను ప్రజ్ఞ వైపుకు తీసుకెళ్తుంది. ఏదైనా వికారాన్ని ఆధారంగా చేసుకొని కూడా సమాధిని సాధించవచ్చు. కానీ ఆ సమాధి సమ్యక్ సమాధి అవదు. సమాధి సమ్యక్ అవ్వకపోతే ప్రజ్ఞ మేల్కొనదు. ప్రజ్ఞ జాగృతం కాకపోతే వికారాల నుండి విముక్తి లభించదు, నిర్వాణం దొరకదు. అందుకే శీలం చాలా అవసరం. శీలం లేనిదే సమాధి సాధ్యం కాదు. అలాగే సమాధి లేకపోతే శీలం కూడా సాధ్యం కాదు. మనసే వశంలో లేకపోతే శీలపాలన ఎలా చేస్తాం? మరి ధర్మాన్ని నేర్పించడం దేనితో మొదలుపెట్టాలన్న సవాల్ ఎదురైంది. శీలం ముందా, సమాధి ముందా? పెద్దలు దారి కనుక్కున్నారు. కనీసం 10 రోజులన్నా ఇల్లు వాకిలి వదిలేసి భిక్షువులా జీవించడానికి ఇలాంటి చోటుకు రావాలి. ఇలాంటి పవిత్ర వాతావరణంలో శీలాన్ని భంగం చేసుకునే అవకాశం ఉండదు. ప్రొద్దున 4, 4:30 నుండి రాత్రి 9:30 వరకు తీరికే లేనప్పుడు శీలాన్ని ఎలా భంగం చేసుకుంటాం? అవకాశము ఉండదు, అవసరము ఉండదు. పరిస్థితుల వల్లనో, పవిత్ర వాతావరణం వల్లనో, లేదా సమయం లేకపోవడం వల్లనో, కారణం ఏదైనా కానీ శీలపాలనైతే చేశాం కదా. శీలాన్ని పాటించడం వల్ల మనసు సరైన విధంగా ఏకాగ్రమవుతుంది. మనసు సరైన విధంగా ఏకాగ్రమైందంటే ప్రజ్ఞ మేల్కొనటం మొదలవుతుంది. ప్రజ్ఞ మేల్కొనటం మొదలు కాగానే సమాధి బలపడటం మొదలవుతుంది. సమాధి బలపడితే శీలము బలపడుతుంది. ఇలా మూడు ఒకదానికొకటి సహాయపడుతుంటాయి. శీలము సమాధికి సహాయపడితే సమాధి శీలానికి సహాయపడుతుంది. శీలము ప్రజ్ఞకు సహాయపడితే ప్రజ్ఞ శీలానికి సహాయపడుతుంది. సమాధి ప్రజ్ఞకు సహాయపడితే ప్రజ్ఞ సమాధికి సహాయపడుతుంది. ఇవి మూడు కలిసి మూడు కాళ్ల బల్లలాంటిది. మూడు కాళ్ళు బలంగా ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి బలహీనపడ్డా టేబుల్ కింద పడిపోతుంది. ఈ మూడింటిని గట్టిగా ఉంచడానికి ఇలాంటి కార్యక్రమం పూర్వం నుండే వస్తుంది. అందరూ ఏదో ఒక తపోభూమిలో ఒకచోట కలిసి శీలాలను గట్టిగా ఆచరిస్తూ ఈ విద్యను నేర్చుకునేవారు. ఈ పంచశీలాలను పాటించడం అనేది ఏదో ఒక కర్మకాండ కాదు. ఇది ధర్మంలో ఎంతో ముఖ్యమైన భాగం, పునాదిరాయి. ఇది లేకపోతే పనే జరగదు. అందుకే దీన్ని పాటిస్తున్నాం. ఆ తరువాత ఏం చేశాం? ఈ 10 రోజుల పాటు మనల్ని మనం ఆత్మసమర్పణ చేసుకున్నాం. ఆ రోజు కూడా దీని గురించి వివరంగా చెప్పాం. ఈ సమర్పణ ఎవరి పట్లనో సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ విద్య పట్ల సమర్పణ మన దేశంలోనే కాదు, విశ్వంలోనే అతి పురాతన విద్య. ఇది ఎన్నోసార్లు వెలికి వచ్చింది. 400-500 సంవత్సరాలు నడిచింది. ఆ తర్వాత ఎవరో పిచ్చివాళ్ల చేతుల్లో పడింది. వాళ్ళు వారి మతాలకు ఆచారాలకు చెందిన విషయాలను దీనికి కలిపి వాళ్ళకిష్టమొచ్చినట్లుగా మార్పులు చేసేసరికి రాను రాను ఈ విద్య దాని శుద్ధతను కోల్పోయింది. దాంతో దీనివల్ల ఏదైతే లాభం కలగాలో అది కలగడం ఆగిపోయింది. లాభం రావడం ఆగిపోయేసరికి అందరూ ఈ సాధనం చేయడం మానేసేవారు, దీని గురించి మర్చిపోయారు. దాంతో ఈ విద్య మాయమైపోయింది. మళ్ళీ ఎవరో ఒక మహాపురుషుడు జన్మిస్తాడు, ఈ విద్యను వెతికి బయటికి తీస్తాడు. అప్పుడు అది 200 సంవత్సరాల పాటు నడిచి మళ్ళీ మాయమవుతుంది. భారతదేశానికి చెందిన ఈ విద్య ఎంతో పురాతనమైనది. కానీ గత 2000 సంవత్సరాలుగా మన దేశం నుంచి మాయమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఎంతో కొత్తగా అనిపిస్తుంది. అయితే దీని పట్ల పూర్తిగా సమర్పణాభావంతో పనిచేయకుండా మా సంప్రదాయంలో ఇక్కడ ఇలా ఉంది దీన్ని కలుపుదాం, అక్కడ అలా ఉంది దాన్ని కలుపుదాం అనుకుంటే మనకి మనం ఎంతో హాని చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇది చాలా ప్రమాదకరం. ఇక ఇంకో విషయం ఏంటంటే, ఈ విద్య వల్ల లాభం కలుగుతుందా లేదా అని పరీక్షించి చూడటం ఎలా? ఈ 10 రోజులు దీనిలో ఏదీ కలపకుండా, మరేదీ తీసేయకుండా, చెప్పింది చెప్పినట్టుగా ఎంత చెప్పారో కేవలం అంతవరకు మాత్రమే చేసినప్పుడు మేము దీన్ని పరీక్షించి చూశామని చెప్పవచ్చు. అందుకే ఆత్మసమర్పణం. ఇది కేవలం 10 రోజుల వరకే కదా. 10 రోజుల తర్వాత మీకు మీరే తెలుసుకోవచ్చు ఈ మార్గం సరైనదా కాదా, న్యాయసమ్మతమా కాదా, దీనివల్ల ఏదైనా లాభం ఉందా లేదా, అందరికీ మేలు కలిగించేదా కాదా అని. పూర్తి విశ్వాసం కలిగిన తరువాతే ఈ మార్గంపైన నడవండి. అందుకే ఈ 10 రోజులు ఆత్మసమర్పణ తప్పకుండా చేయాలి. ఇక్కడి నియమాలకు, ఉపనియమాలకు, క్రమశిక్షణకు, సమయసారిణికి, ఈ విద్య యొక్క శుద్ధతకు సమర్పితం అవుతున్నారు. ఆ తర్వాత ధర్మాన్ని యాచించి పనిచేయటం మొదలుపెట్టాం. 3-3.5 రోజులు ఆనాపానా సాధన చేశాం, శ్వాసను గమనించాం. ఆ రోజు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను. శ్వాస యొక్క కసరత్తు కాదిది. శ్వాసను అదుపు చేయకూడదు. ఈ మార్గం అంతా కూడా యథాభూత జ్ఞానదర్శనం. యథాభూత అంటే శ్వాస ఎలా వస్తుందో అలా, ఎలా పోతుందో అలా తెలివితో తెలుసుకుంటున్నాం. అప్పుడు ఆ జ్ఞానం సమ్యక్ అయింది, ఆ దర్శనం సమ్యక్ అయింది. ఎలా ఉందో అలా, శ్వాస పొడుగ్గా ఉంటే పొడుగ్గా ఉందని, చిన్నగా ఉంటే చిన్నగా ఉందని, ఎడమ ముక్కు రంధ్రం నుండి వస్తున్నదా లేక కుడి ముక్కు రంధ్రం నుండి వస్తున్నదా అని తెలుసుకుంటాం. అంతే, శ్వాసలో ఎలాంటి మార్పు చేయడం లేదు. మనం ద్రష్టాభావాన్ని పెంచుకుంటున్నాం. ఇప్పటి వరకు జీవితం అంతా భోక్తలాగా అనుభవిస్తూ ఉన్నాం. ఎన్నో జన్మలుగా ఇదే చేస్తున్నాం. ఇప్పుడు దాన్ని తిరగేయాలి. అందుకోసం శుద్ధమైన శ్వాస సహాయాన్ని తీసుకున్నాం. కేవలం శ్వాస. దీనికి ఎలాంటి శబ్దాలను కలపకూడదు. గుర్తుంచుకోండి, భవిష్యత్తులో కూడా మీకు ఈ మార్గం పైన సరైందనిపించి దీంట్లో ముందుకెళ్లాలనుకున్నప్పుడు కేవలం శుద్ధ శ్వాసను మాత్రమే గమనించాలి. ఏదైనా శబ్దమో రూపమో లేదా ఊహనో దేన్ని కలపకూడదు. శ్వాసకు శబ్దాన్ని జోడించి మళ్ళీ మళ్ళీ దాన్నే జపించినప్పుడు మనసు తప్పకుండా ఏకాగ్రమవుతుంది. మనసైతే ఏకాగ్రమవుతుంది కానీ శ్వాస సహాయంతో మన మనసులోని వికారాల కూకటి వేళ్ల వరకు వెళ్లే పని, సంవేదనలను తెలుసుకునే పని జరగదు. మొత్తానికే దారి తప్పిపోతాం. మనసైతే ఏకాగ్రపరిచాం కానీ దారి తప్పిపోయాం. ఏం లాభం? మనసును ఏకాగ్రపరచడం మన చివరి లక్ష్యం కాదు. మనసు ఏకాగ్రమైతే మనకు లాభమే, అందులో సందేహమేమీ లేదు. కానీ మనసును ఏకాగ్రం చేసుకొని మనం ప్రజ్ఞను మేల్కొల్పుకోవాలి. మనసులోని వికారాలను దూరం చేసుకోవాలి. మనసును నిర్వికారం చేసుకోవాలి. ఇవేవీ చేయకుండా కేవలం మనసును పైపై పొరల వరకే వికారాలు లేకుండా చేసుకుంటే మన లక్ష్యం పూర్తవదు. రాగాన్ని కూకటివేళ్లతో తీసేసి దాని నామరూపాలు మిగలకుండా చేసినప్పుడు వీతరాగులం అవుతాం. ఆ స్థితిని చేరుకోవాలి. అయితే శ్వాసకు ఏదైనా కలిపినప్పుడు మనం ఆ స్థితిని చేరుకోలేం. మామూలుగా శ్వాసకి ఏ శబ్దాన్ని జోడిస్తాం? ఏ దేవునిదో, దేవతదో, ఈశ్వరునిదో, బ్రహ్మదో, లేక ఏదో ఒక మతానికి సంబంధించినదో జోడిస్తాం. అలాంటి శబ్దాన్ని కలిపి మళ్ళీ 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 వల్లెవేయడం వల్ల ఆయా మత సాంప్రదాయ చిక్కుల్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఈ ప్రమాదమైతే ఉండనే ఉంటుంది. కానీ ఇదొక్కటే కాదు, ఎవరైనా మతానికి చెందింది కాకుండా వేరే శబ్దాన్ని జోడిస్తామనొచ్చు. శ్వాస లోపలికి వస్తే వచ్చింది అంటాం, బయటికి వెళ్తే పోయింది అంటాం. వచ్చింది పోయింది, వచ్చింది పోయింది, ఇలా శబ్దాన్ని మనసులో మళ్ళీ మళ్ళీ జపిస్తారు. కాబట్టి మనసు తొందరగా ఏకాగ్రం అవుతుంది. కానీ ఇది కూడా ప్రమాదకరమే. ఇలా వచ్చింది పోయింది, వచ్చింది పోయింది అని జపిస్తూ జపిస్తూ నిజంగా శ్వాస రాకపోయినా వచ్చింది అంటాం, శ్వాస బయటికి పోకపోయినా పోయింది అంటాం. అప్పుడది మంత్రమైపోతుంది. ఈ మంత్రం ముఖ్యమైపోయి శ్వాసను మర్చిపోతారు. దానివల్ల పని జరగదు. అందుకే ఎలాంటి శబ్దాన్ని కలపకూడదు. అలాగే రూపాన్నో లేక ఆకారాన్నో కూడా కలపకూడదు. లేదంటే అదే ముఖ్యమవుతుంది, శ్వాసను గమనించే పని ఆగిపోతుంది. యథాభూత్, ఉన్నది ఉన్నట్లుగా. అప్పో ఆప్ నిరంజన్ సోయి థాప్యానాజాయి కీర్తానహోయి. ఏదైతే సహజంగా జరుగుతుందో, దానంతటదే జరుగుతుందో దాన్నే తెలుసుకోవాలి. దీనిపైన ఏదీ రుద్దకూడదు, ఏదీ ఊహించుకోకూడదు. ఇలా శ్వాసను చూస్తూ చూస్తూ 3 రోజులు అయ్యేటప్పటికీ సంవేదన తెలియడం మొదలైంది. ఒకవేళ శ్వాసకేదైనా శబ్దాన్ని జోడించుంటే ఈ సంవేదన తెలిసేది కాదు. తెలిసినా ఇంత స్పష్టంగా తెలిసేది కాదు. శ్వాసతో పాటు ఏదైనా రూపాన్నో రంగునో వెలుగునో ధ్యానం చేసినా సంవేదన తెలిసి వచ్చేది కాదు. ముందుకెళ్లేందుకు దారి మూసుకుపోయేది. మీరంతా సంవేదనను అనుభూతి చెందారు కదా. బుద్ధునిలో బోధి ఉదయించింది ఇది తెలుసుకున్నాకే. ఒక వ్యక్తి బుద్ధుడయ్యాడో లేదో ఎలా తెలుసుకోవడం? మన ఇంద్రియాల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అన్న విషయమా? అది అందరికీ తెలిసిందే. ఇది తెలియజెప్పడానికి ఒక బుద్ధుడు ఉద్భవించిన అవసరం లేదు. రాగాన్ని పెంచుకోవద్దు, ద్వేషాన్ని పెంచుకోవద్దు, ఈ ఇంద్రియ విషయాలన్నీ ప్రమాదకరమైనవి, వీటితో జాగ్రత్తగా ఉండు అని ఎప్పుడో ఎవరో బుద్ధుడో అర్హంతుడో చెప్పి ఉంటాడు. సమాజమంతా ఈ విషయం పాకిపోయి తరతరాలుగా అందరి ఎరుకలో ఉన్న మాటలే ఇవి. ఇంత మాత్రం తెలియజెప్పడానికి ఎవరైనా రండి నేను బుద్ధుడినయ్యాను మీకు నేర్పిస్తాను అంటే, బుద్ధుడినయ్యానంటున్నావు, ఇందులోనూ కొత్తగా నేర్పిందేముందయ్యా? ఇవన్నీ మాకు ముందే తెలుసు. లోతుగా చూడనప్పుడు బయట నుండి వచ్చే ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో, శబ్దం, రూపం, వాసన, రుచి, స్పర్శ, మనసులోని ఆలోచనలు, వీటి వల్లే రాగం, ద్వేషం పుడతాయని మనం పొరబడతాం. నచ్చితే రాగం పుడుతుంది, నచ్చకపోతే ద్వేషం పుడుతుంది అని. అది నిజమే, కానీ అది పైనుండి కనిపించే సత్యం మాత్రమే. కానీ ఈ పైకి అగుపడే సత్యాలతో ఆగక మనసు లోతుల దాకా సత్యాన్ని వెతికినప్పుడే బోధి కలుగుతుంది. అప్పుడే వ్యక్తి బుద్ధుడవుతాడు. అప్పుడు అసలైన సత్యం అర్థమవుతుంది. మనలో కన్ను, చెవి, ముక్కు, నోరు, చర్మము, మనసు అనే ఆరింద్రియాలున్నాయి. వాటినే సలాయతనాలు అంటారు. వాటికి సంబంధించి ఆరు విషయాలున్నాయి: రూపం, శబ్దం, వాసన, రుచి, స్పర్శ, ఆలోచనలు. మనలోని ఈ ఆరు ఇంద్రియాలు బయటి ఆరు ఇంద్రియాల విషయాలకు కిటికీల్లాంటివి. కానీ అవి ఉండడంతోటే వికారాలు పుట్టడం లేదు. వికారం ఎప్పుడు పుట్టిందంటే సలాయతన్ పచ్చయాఫస్స, ఈ ఆరు ఇంద్రియాలకు బయటి విషయాలు తాకినప్పుడు ఫస్స పచ్చయా వేదన, వేదన పుడుతుంది. వెంటనే మనసులోని ఇంకో భాగం విలువ కడుతుంది, మంచిదా చెడ్డదా, బాగుందా బాలేదా అని. దాన్ని బట్టి అప్పుడు పుట్టిన వేదన సుఖంగానైనా ఉంటుంది లేదా బాధగానైనా ఉంటుంది. ఇక వేదనాపచ్చయ తణహ, ఇదే ఆ బుద్ధుడి బోధి. ఈ వేదన ఆధారంగా రాగము, ద్వేషము మొదలవుతాయి. ఈ సంవేదనల ఆధారంగానే వికారాలు పుడతాయి. ఇదే బుద్ధునికి కలిగిన బోధి. బయటి విషయమేదో ఇంద్రియానికి తగిలింది, దాంతో వేదన కలిగింది, మనసు దానికి విలువ కట్టడం మొదలుపెట్టింది. అది బాగుందని విలువ కడితే శరీరం పైన సంవేదన సుఖంగా ఉంటుంది. అది బాలేదని విలువ కడితే సంవేదన దుఃఖంగా ఉంటుంది. సుఖంగా ఉంటే రాగం పుట్టింది, దుఃఖంగా ఉంటే ద్వేషం పుట్టింది. ఇలా ముక్కలు ముక్కలుగా చేసి సత్యాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు బుద్ధుడు. దేని ఆధారంగా సాధన చేస్తే ముక్తుడయ్యాడు? ఈ సంవేదనల ఆధారంగానే. అయితే ఈ సంవేదనలను తెలుసుకోకుండానే ఎవరైతే మేం రాగద్వేషమోహాలను తొలగించుకుంటున్నామనుకుంటారో వారు మనసు పైపొరల వరకు మాత్రమే నిర్మలపలుచుకోగలుగుతారు. లాభమైంది కానీ మనసు వేర్ల వరకు బాగు చేసుకోలేరు. మన అంతర్మనసు మట్టుకు, దాని అన్కాన్షియస్ మైండ్ అనండి, అచేతన చిత్తం అనండి, లేదా అర్ధచేతన చిత్తనం అనండి, అది ప్రతిక్షణం ఈ సంవేదనలతో కలిసే ఉంటుంది. సంవేదన సుఖంగా ఉంటే రాగం కలుగజేసుకోవడం, దుఃఖంగా ఉంటే ద్వేషం కలుగజేసుకోవడం, రాత్రింబవళ్ళు ఇదే పనిచేస్తుంది. ఎన్నో జన్మల నుండి దాని స్వభావం ఇలాగే ఉంది. ఈ స్వభావం మారనంత వరకు పైపైన మనం ఎన్ని రకాలుగా సరిదిద్దుకున్నా లోతుల దాకా మార్పు రాదు. రాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు దోమ కుడితే ఈ పై మనసుకేమీ తెలియదు, కానీ అంతర్మనసుకు వెంటనే తెలుస్తుంది. దోమ కుట్టగానే దుఃఖ సంవేదన కలిగింది, దోమను వెళ్ళగొడతాం. అయినా ఇంకా సంవేదన ఉంది, అక్కడ గోకుతాం. అలాగే రాత్రంతా ఎన్నో దోమలు కుడుతుంటాయి. పొద్దున్నే ఎన్ని దోమలు కుట్టాయని అడిగితే తెలియదనే చెప్తారు కదా. నిద్రలో ఉన్నాం కదా, నిద్రపోయిందెవరు? పై మనసు, చేతన చిత్తం నిద్రపోయింది. కానీ ఈ అచేతన చిత్తం ఎప్పుడూ నిద్రపోదు. 24 గంటలు మేల్కొనే ఉంటుంది. శరీరం పైన ఏం జరుగుతోందో తెలుసుకుంటూ ప్రతిక్రియ చేస్తూ ఉంటుంది. దాని స్వభావాన్ని ఎలా మార్చడం? అసలు శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేనప్పుడు, దాన్ని అనుభూతి చెందలేనప్పుడు, అనుభవంతో తెలుసుకోలేనప్పుడు మన మనసు స్వభావాన్ని ఎలా మార్చగలుగుతాం? చిత్తం స్వభావాన్ని, అంతర్మనసు స్వభావాన్ని ఎలా మార్చగలుగుతాం? అందుకే ఈ 3 రోజులు శ్వాసను గమనించే పని చేయించాం. దానివల్ల ముక్కు ప్రదేశంలో సంవేదనలు తెలియడం మొదలైంది. ఇలాగే శరీరం అంతటిలో సంవేదనలు తెలిసి వచ్చే కొద్దీ ప్రజ్ఞ ఇంకా బలంగా మేల్కొంటుంది. అంతర్మనసుకు ఈ సంవేదనలు ఎప్పుడూ తెలుస్తుండేవి. అవి ఇప్పుడు పై మనసుకు కూడా తెలుస్తున్నాయి. ఇంతకుముందు అంతర్మనసు ఈ సంవేదనల పట్ల ప్రతిక్రియ చేసేది. పై మనసు రాగద్వేషాలు పుట్టించుకోవద్దని ఎంత చెప్పినా అంతర్మనసు వినేది కాదు. కానీ ఇప్పుడు ఈ లోపలి మనసు వినడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఈ రెండింటి మధ్యలోనున్న గోడ కూలిపోయింది. ఇప్పుడు మెల్లమెల్లగా ఈ అంతర్మనసుకు కూడా శిక్షణనిస్తున్నాం. చూడు, దుఃఖ సంవేదన వచ్చింది, కానీ ఇది ఎప్పటికీ ఉండేది కాదు. ఎప్పటి వరకు ఉంటుందో చూడు. చూస్తూ చూస్తూ అది సమాప్తమవుతుంది. సుఖ సంవేదన వచ్చినా ఎప్పటికీ ఉండదు. చూస్తూ చూస్తూ ఉంటే అది కూడా సమాప్తమవుతుంది. అనిత్యం, 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 ఇలా సంవేదనల యొక్క అనిత్య స్వభావాన్ని చూడటం నేర్చుకుంటాం. అనిత్య స్వభావం అంటే ధర్మం. ధర్మాన్ని దర్శనం చేసుకుంటాం. ధర్మాన్ని దర్శిస్తూ దర్శిస్తూ పోతే చిత్తం నిర్మలమవుతుంది, వికారాలు తొలగిపోతుంటాయి. అప్పుడు ఆ ధ్యానం శుక్ల ధ్యానం అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకోకుంటే విపశ్యనకు ఏదేదో కలుపుతుంటారు. దానివల్ల అడ్డుగోడలు కట్టుకుంటారు, హాని కలిగించుకుంటారు. శ్వాసలాగే సంవేదనలను కూడా శుద్ధంగా గమనించాలి. ఎలాంటి శబ్దాన్ని కూడా కలపకూడదు, జపం చేయకూడదు, ఎలాంటి రూపాన్ని ఆకారాన్ని ఊహించుకోకూడదు. కేవలం సంవేదనని తెలుసుకోవాలి అంతే. ఇంకా తెలుసుకునేదంటూ ఉంటే అది ఆ సంవేదనల స్వభావం ఏంటా అనే. కేవలం సాక్షిలాగా, ద్రష్టలాగా తెలుసుకోవాలి. అప్పుడే అది యథాభూత దర్శనం అవుతుంది. దాని స్వభావాన్ని అర్థం చేసుకుంటాం. చూడు, పుడుతోంది, నశిస్తోంది, ఉత్పన్నమైంది, నశించిపోయింది అన్న జ్ఞానం కలుగుతుంది. అది యథాభూత జ్ఞాన దర్శనమైంది. అదే సమ్యక్ దర్శనం, అదే సమ్యక్ జ్ఞానం. ఇప్పుడు మర్చిపోయారు కానీ ఇది భారతదేశపు పురాతన విద్య. విద్య అయితే మర్చిపోయారు కానీ సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం అనే శబ్దాలు మాత్రం మిగిలిపోయాయి. ఈ శబ్దాల అర్థాలే మారిపోయాయి. మా దార్శనిక నమ్మకాలను ఒప్పుకుంటే అదే సమ్యక్ దర్శనం అని అనుకుంటున్నారు, చిక్కుల్లో ఉన్నారు. ఈ అనిత్యమైన దాని పట్ల మనలో ద్రష్టాభావం నెలకొనాలి. మనం అనిత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోక దాని పట్ల రాగాన్ని, ద్వేషాన్ని పెంచుకుంటూ దానిలోనే మునిగి తేలుతున్నాం. దీన్ని మార్చాలంటే ఈ సంవేదన యొక్క అనిత్య స్వభావాన్ని తెలుసుకోవాలి. చూడు, ఇది అనిత్యం, ఇది అనిత్యం అని గమనిస్తూ పోవాలి. అలా కాకుండా సంవేదనలకు ఏదైనా కలిపితే అంతా అయోమయం అవుతుంది కదా, తప్పుదారి పడతాం కదా. అందుకే ఎలాంటి రూపాన్ని, ఆకారాన్ని, శబ్దాన్ని కలపకూడదు. కనీసం నొప్పి ఉన్నప్పుడు నొప్పిగా ఉంది, నొప్పిగా ఉంది అని కూడా జపించకూడదు. అరే, ఉంటే ఉండని నొప్పి, ఊరికే మనసులో దాన్ని జపిస్తే ఏమొస్తుంది? ఒకవేళ ఏదన్నా అనాలనుకుంటే ఎప్పుడన్నా మనసులో కొద్దిగా చూడు, ఇది అనిత్యం, పుడుతోంది, నశిస్తోంది అనుకోవచ్చు. అది కూడా అర్థం చేసుకోవడం కోసమే, లేదంటే అసలేమీ అనుకోకూడదు. ఎలాంటి శబ్దాన్ని వాడకూడదు, ఎందుకంటే పోను పోను శబ్దం ముఖ్యమైపోతుంది, సంవేదనను మర్చిపోతాం. శబ్దాలు వాడకపోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా విపశ్యన నేర్పించే వ్యక్తి, చూడు, నువ్వు రామ్రామనో, మహావీర్ మహావీరనో, గాడ్ గాడ్ అనో, ఓం ఓం అనో అంటే అవి నిన్ను నరకానికి తీసుకెళ్తాయి, కేవలం బుద్ధ బుద్ధ అంటూ ఉండు, నువ్వు స్వర్గానికి వెళ్తావు అన్నాడంటే అతను మత పిచ్చి ఉన్న వ్యక్తి అని అర్థం. ఒక మతం నుండి ఇంకో మతానికి మారుస్తున్నాడని తెలుసుకోవాలి. కానీ ఇక్కడ అస్సలు శబ్దాల జోలే వద్దంటున్నాం. అవి ఏ శబ్దాలైనా సరే, శబ్దం శబ్దమే. ఏదైనా ఒక శబ్దాన్ని మనసులో పదే పదే జపిస్తే ఏమవుతుందో తెలుసుకుందాం. ప్రతి శబ్దానికి ఒక తరంగం ఉంటుంది. మంత్రాలు, శబ్దాలు ఎలాంటి తరంగాలు కలిగజేస్తాయో తెలిసిన వాళ్ళు బలంగా పనిచేసే కొన్ని మంత్రాలను గుర్తుపట్టారు. ఓం, ఏయింగ్, రీయింగ్, క్లీయింగ్, ఫట్ లాంటివి. వాటికి అర్థం ఏమీ లేకున్నా వాటిని మళ్ళీ మళ్ళీ ఉచ్చరిస్తే శరీరం, మనసు అంతా బలమైన తరంగాలు కలిగజేస్తాయి. అందుకే వీటిని బీజమంత్రాలంటారు. శరీరం అంతా తరంగమేమవుతుంది, కానీ అవి సహజమైన తరంగాలు కావు, మనం తయారు చేసినవి. మళ్ళీ మళ్ళీ జపించి తయారు చేశాం. కానీ సత్యాన్ని దర్శించుకోవాలనుకునేవాడు కీతాన హోయ్, కృత్రిమంగా కల్పించుకున్న సత్యంతో పనిచేయడు. అప్పో ఆప్ నిరంజన్ సోయ్, దానంతటదే జరుగుతున్న సత్యాన్ని దర్శించుకోవాలి. ఎప్పుడో కోపం వచ్చిందంటే కోపంతో పాటు దానంతటదే ఎలాంటి తరంగాలు పుడుతున్నాయి, ద్వేషం కలిగినప్పుడు ఎలాంటి తరంగాలు పుడుతున్నాయి, కోరికలు కలిగినప్పుడు ఆ కోరికలతో పాటు ఎలాంటి తరంగాలు పుడుతున్నాయి, భయం కలిగినప్పుడు ఎలాంటి తరంగాలు పుడుతున్నాయి, అవి తెలుసుకోవడం మనకు ముఖ్యం. సత్యాన్ని దర్శించుకోవాలనుకుంటే థాపియానా జాయ్, ఉన్నదానిపై మనం ఏమీ రుద్దకూడదు. కీతాన హోయ్, ఏమీ తయారు చేయొద్దు. మరి మనం జపించడం వలన కృత్రిమ తరంగాలను తయారు చేసి ఉన్నదానిపై రుద్దుతాం. వాటితో సత్యం వైపుకు పోలేము, మన అంతర్మనసులోకి పోలేము, లోతుల్లో ఉన్న వికారాలను తొలగించలేం. మనసు పైపై పొరల్లో కృత్రిమ తరంగాల వల్ల వికారాలు లేకుండా ఉంటుంది. లోపలికి వెళ్లేందుకు ఈ తరంగాలు అడ్డుపడతాయి. వేరే సంప్రదాయపు శబ్దం వాడకండి, మేమిచ్చేది వాడండి అని అంటే అది ధర్మం కాదు అని అర్థం చేసుకోవాలి. అసలు జపించనే వద్దు అంటున్నాం. అలాగే ఏదైనా రూపాన్నో ఆకారాన్నో ఊహించుకున్నా అవి మనకు అడ్డుగోడలవుతాయి, మనల్ని ఎన్నో మోసాలకు గురి చేస్తాయి, ఏవేవో భ్రమలు కలిగజేస్తాయి. నేను మా గురువుగారి వద్ద 14 సంవత్సరాలు సేవ చేశాను. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ కూడా ఆయన్ని తరచూ కలుస్తుండేవాడిని. శిబిరాలకు వెళ్ళేవాడిని, పొద్దున సాయంత్రం ధ్యానం చేసేవాడిని, వారంలో ఒకసారి ఆయనతో సమయం గడిపేవాడిని. అక్కడ చాలామంది ఇలా రూపాన్నో ఆకారాన్నో ఆలంబనగా చేసుకుని భ్రమలకు గురవటాన్ని చూశాను. ఇక్కడ కూడా ఇన్నేళ్లుగా ఇలా చేసిన వ్యక్తుల అనుభవాలను చూశాను. మనసు మనల్ని భ్రాంతికి గురి చేస్తుంది. పదే పదే ఏదైనా రూపాన్ని తలుచుకొని ధ్యానం చేస్తూ ఉంటే మనసు ఆ రూపాన్ని మన ముందుకు తీసుకువస్తుంది. మూసుకున్న కళ్ళు ముందు ఆ రూపం కనిపించేలా చేస్తుంది. మనమేమో దర్శనమైంది, నా జీవితం తరించింది అనుకుంటూ గంతులు వేస్తాం. కానీ ఇదంతా ఊహ మాత్రమే. నీ మనసులో నువ్వు తయారు చేసుకున్న నీ కల్పనే నీకు కనపడింది. దాన్ని దర్శనమైంది అని ఎలా అనగలవు? మోసపోయినట్లే కదా. కానీ పరమార్థం దొరికిపోయింది, పరమసత్యం దొరికిపోయింది, దర్శనం అయిపోయింది అయిపోయింది అనుకుంటుంటారు. ఇలాంటి అనుభవాలు ఎన్ని జరిగాయో లెక్కలేదు. బర్మా నుండి వచ్చిన కొత్తల్లో బోధ్గయలో శిబిరం జరుగుతున్నప్పుడు వియత్నాం దేశానికి చెందిన ఒక భిక్షువు శిబిరానికి వచ్చాడు. అతను మన దేశంలో బుద్ధుని బోధనలపై డాక్టరేట్ చేస్తున్నాడు. శిబిరంలో 2-3 రోజులు గడిచాయి. 4వ రోజు విపస్సన నేర్చుకున్నాడు. ఎంతో భావావేశానికి గురయ్యాడు. ఉప్పాదవయధమ్మినో ఉదయవే ఉదయవే అని రోజూ చదివేవాడు. కానీ ఇన్ని రోజులు పుస్తకాల్లో చదివి కేవలం బుద్ధిపరంగా తెలుసుకున్నాడు. ఇప్పుడు మొదటిసారి శరీరమంతా ఉదయవే ఉదయవే అనుభూతిలోకి వచ్చింది. భావనమై ప్రజ్ఞ కలిగింది. ఎంతో భావోద్రిక్తుడయ్యాడు. కృతజ్ఞత తెలపడానికి నా దగ్గరికి వచ్చాడు. నేను అన్నాను, నువ్వేదో పుణ్యం చేసుకుని ఉంటావు, సాధన చేశావు, నీకు దొరికింది. అదేమీ నేను సృష్టించిన అద్భుతం కాదు. అలాంటిదేమన్నా చేయగలిగి ఉంటే ఇంట్లోనే కూర్చొని అందరికీ అనుభవాన్ని ఇచ్చేవాడిని కదా. 10 రోజులు ఇక్కడికి ఎందుకు రమ్మంటాను? అయినా అతను కృతజ్ఞతను తెలపాలనుకున్నాడు. వెళ్తూ వెళ్తూ, ఇంత చేశారు, ఇంకో పని కూడా చేసి పెట్టండి అన్నాడు. ఏంటి అని అడిగితే, నాకు తుషిత దేవలోక దర్శనం కలిగించండి అన్నాడు. తుషిత దేవలోక దర్శనమా? దాంతో నీకేం పని? అదీ కాక తుషిత దేవలోక దర్శనం నాకే కలగలేదు, నీకెలా చేయిస్తాను? మా గురువుగారు నాకు ఈ విద్య నేర్పించారు, నాకు లాభం కలిగింది, దాన్నే మీకు అందిస్తున్నాను. లేదు లేదు గోయంకాజీ, మీరు అలాగే అంటారు, కానీ నాకు తెలుసు మీరెంతో సమర్థులు, నా ఈ ఒక్క కోరిక తీర్చండి అన్నాడు. అవన్నీ నాకు తెలియదు, నాకు తెలిసిన విద్య ఇదే, నీకు నేర్పిస్తున్నాను. ఈ 10 రోజులు ఈ పనే నేర్చుకో అని అతన్ని పంపించాను. 2 రోజులు గడవగానే కళ్ళ నిండా ఆనంద బాష్పాలతో నా గదికి వచ్చాడు. గోయంకాజీ, మీకెంతో కృతజ్ఞతలు, లేదు కుదరదు అంటూనే ఈరోజు తుషిత దేవలోక దర్శనం కలిగించారు అన్నాడు. అలాగా? నేనైతే చూడలేదు, నువ్వు దర్శనం చేసుకున్నావు కదా, ఎలా ఉందో నాకు కూడా చెప్పు అన్నాను. అరే, ఆ ఫలానా గ్రంథంలో దాని గురించి వివరించారు కదా, అచ్చు అలాగే ఉంది అన్నాడు. నాకు అర్థమైంది ఈ అమాయకుడికి ఏం కనిపించిందో. దేని గురించి అయితే మనసులో పదే 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 తలుచుకొని ముద్ర వేసుకున్నాడో అదే బయటికి వచ్చింది. అయితే నాకొక విషయం చెప్పు, నువ్వు ఇంత బుద్ధవాణి చదివావు, డాక్టరేట్ చేస్తున్నావు, నాతో కలిసి సాధన కూడా చేశావు. బుద్ధుడు తన జీవితాన్నంతా లోకోత్తరం కోసం, ఈ లోకాలన్నీ దాటాక వచ్చే స్థితి కోసం ఈ విద్యను నేర్పించాడని తెలుసు కదా. మరి నువ్వెందుకు ఈ లోకాల కోసం తుషిత దేవలోక దర్శనం చేసుకుందామనుకుంటున్నావు? దానివల్ల నీకేం లాభం? వచ్చే జన్మలో అక్కడ పుట్టాలనుకుంటున్నావా అని అడిగాను. లేదు లేదు, ఈ లోకాల నుండి బయటపడాలన్న విషయం నాకు బాగా అర్థమైంది. నేను ఆ లోకాల్లో పుట్టాలనుకోవడం లేదు. వాళ్ల నమ్మకం ఏంటో చెప్పాడు. రాబోయే బుద్ధుడు అరయ మైత్రేయుడు. ఇప్పుడు తుషిత దేవలోకంలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. నేను అతని దర్శనం చేసుకోవాలనుకున్నాను అన్నాడు. అయితే అయిందా దర్శనం? ఓ, అందుకే కదా అక్కడికి వెళ్ళాను, చాలా మంచి దర్శనం జరిగింది అన్నాడు. అలాగా, అయితే బుద్ధుడు ఎలా ఉన్నాడో చెప్పు. అప్పుడు ఇలా చెప్పాడు. వియట్నాంలో మా ఊర్లో బోధిసత్వుడు అరయ మైత్రేయుని గుడి ఉంది. అచ్చు ఆ గుడిలోని విగ్రహం ఉన్నట్లే ఉన్నాడు. ఎలా చెప్పాలతనికి? మేము చెప్పిన దానితో పాపం బాధపడ్డాడు కూడా. చిన్నప్పటి నుండి ఆ విగ్రహాన్నే చూస్తూ వచ్చాడు. అతని మనసులో దాని ముద్ర గట్టిగా పడిపోయింది. ధ్యానంలో అదే బయటపడింది. అతనేమో దర్శనమైంది అనుకుంటున్నాడు. ఎంతటి భ్రాంతి! ఇలాంటి చిక్కుల్లో పడద్దు. విపశన చేసే వ్యక్తి ఇలాంటి జంజాటంలో ఇరుక్కోడు. ఇలాంటి ఉదాహరణలెన్నో శిబిరాలకు వచ్చిన వాళ్లలో చాలామంది అంటుంటారు, మీరు మా ఆరాధ్య దేవుని దర్శనం చేయించారు, మా ఆరాధ్య దేవత దర్శనం చేయించారు అని. నువ్వు సాధన చేస్తూ ఉండవయ్యా, సంవేదనలను చూస్తూ ఉండు, దర్శనమైతే అయింది. ఇప్పుడు ఆ మాట పక్కన పెట్టు, పనైతే చెయ్యి. ధర్మం పేరిట, సాధన పేరిట ఇలాంటి భ్రాంతులు ఎన్ని ఉన్నాయో లెక్కలేదు. ఒకతను వచ్చి, నాకు ఈశ్వరుని దర్శనం కలిగింది, మీ విపశన వల్లే కలిగింది అన్నాడు. అలాగా, అయితే ఈశ్వరుడు ఎలా ఉంటాడో చెప్పు. అతను ఇలా వర్ణించాడు. గోరఖ్పూర్ అనే ఊరిలో ఒక పెద్ద పేరున్న ప్రింటింగ్ ప్రెస్ ఉంది. వాళ్ళ దగ్గర మంచి మంచి చిత్రకారులు ఉన్నారు. అన్ని రకాల దేవుని బొమ్మలు, అవతారాల బొమ్మలు వేసి ప్రింట్ చేస్తుంటారు. వాళ్ళు ఈశ్వరుణ్ణి ఎలాగైతే చిత్రించారో అచ్చు అలాగే ఉన్నాడు. అలాంటి అలంకారమే చేసుకున్నాడు, అలాంటి నగలే వేసుకున్నాడు, తల మీద వెంట్రుకలున్నాయి, కానీ గడ్డం మీసాలు లేవు. అలాగా, నీకు ఈశ్వరుడు అలా కనిపించాడా? మంచిది. అలాగే పశ్చిమ దేశం నుండి వచ్చిన ఒక వ్యక్తి కూడా, నాకు ఈశ్వరుని దర్శనం అయింది అన్నాడు. అలాగా, ఎలా ఉన్నాడు? వాళ్ల దేశంలో ఈశ్వరుని వర్ణన ఎలా ఉందంటే, ఒక ముసలి వ్యక్తి, తెల్లని పొడవాటి గడ్డం, తెల్లని మీసాలు, తెల్లని జుట్టు, తెల్లటి పొడవాటి చొక్కా వేసుకొని ఉంటాడు. మరి అతనికి దర్శనమైన ఈశ్వరుని రూపం అలాగే ఉంది అంటాడు. అరే, ఈశ్వరుడు నిజంగానే దర్శనమైతే అందరికీ ఒకేలా కనిపించాలి కదా. ఈశ్వరుని పేరుతో నీ మనసులో ఏదైతే ముద్రపడిందో అదే బయటికి కనిపించింది కదా. మనసు ఆడే ఆటల్లో పడ్డావు కదా. ఇంకోసారి గుజరాత్లోని కచ్ గ్రామంలో శిబిరం జరుగుతున్నప్పుడు ఒకతను వచ్చి, నాకు ఆత్మదర్శనమైంది, 20 సంవత్సరాలుగా ఎంత తపస్సు చేసినా కానిది ఇప్పుడు మీ సాధన చేశాక అయింది అన్నాడు. ఎలాంటి ఆత్మ? నా శరీరం ఎంతుందో ఆత్మ కూడా అంతే ఉంది. వచ్చి నా ముందు కూర్చుంది, నేను చూశాను. వాళ్ల పరంపరలో శరీరం ఎంతుంటే ఆత్మ అంతుంటుందని నమ్ముతారు. ఇంకేముంది, అతనికి అలాగే కనిపించింది. మనం ఎలాంటి నమ్మక పూతలు పూసుకుంటున్నామో అదే బయట ప్రకటితమవుతుంది. మరి ఆత్మదర్శనం అయింది కదా, నీకు అంతిమ లక్ష్యం దొరికినట్టే కదా, నీకు వికారాల నుండి ముక్తి దొరికినట్టే కదా, వీతరాగుడవు అయినట్టే కదా అని అడిగాను. పాపం అతని మొహం వేళ్ళాడిపోయింది. లేదు లేదు, వికారాలు ఇంకా ఉన్నాయి అన్నాడు. మరి వికారాలు ఇంకా ఉన్నాయంటే ఆత్మదర్శనమైందని ఎలా చెబుతున్నావు? అప్పుడు ఆలోచించి ఇలా అన్నాడు, ఒక తప్పు జరిగింది. ఆత్మదర్శనమైనప్పుడు దానిలో అక్కడక్కడ కొన్ని మచ్చలున్నట్లు అనిపించింది, అందుకే వికారాలు ఇంకా మిగిలిపోయాయి. అలాగా, మంచిది, పని చేస్తూ ఉండు. వికారాలను తొలగించుకునే దారి మేము చూపిస్తాం, ఆత్మను దర్శించుకునే పని నువ్వు చూసుకో. 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. నిన్న రాత్రి నాకు స్వచ్ఛమైన ఆత్మదర్శనమైంది, ఎలాంటి మచ్చలు లేకుండా. ఆహా, ఎప్పుడు జరిగింది? నిన్న రాత్రి. అతను నన్ను కలవటానికి పొద్దున 8 గంటలకో ఏమో వచ్చాడు. అయితే ఆత్మను దర్శించుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు నీకు ఏ వికారమో కలగలేదు కదా అని అడిగాను. అతని మొహం మళ్ళీ వేళ్లాడిపోయింది. రాత్రి కామవాంఛలు కలిగాయి, నేను సన్యాసిని, నాకు అలాంటి కోరికలు కలగడం సరికాదు, అయినా చాలా కలిగాయి. అరే, నీకు ఆత్మదర్శనం కలిగింది కదా, మరి కోరికలు ఎందుకు కలుగుతున్నాయి? అంతా భ్రాంతే. ఒకటైతే బయటపడొచ్చు, కానీ ధర్మం పేరిట ఇలాంటి భ్రమలు ఎన్నిట్లో చిక్కుకున్నామో లెక్కలేదు. అరే, మన మనసులోని వికారాలను తొలగించుకోవటమే మన లక్ష్యం కావాలి. ఎవరో ఒక వ్యక్తిని దర్శించుకోవడం కాదు. ప్రతి మనిషి ఎలాంటి నమ్మకాలను ఊహలను పెంచుకుంటాడో అలాంటి దర్శనమే కలుగుతుంది. కొంతమంది ఆత్మ అంగుష్ఠ ప్రమాణంగా అంటే బొటన వేలంతా ఉంటుందని నమ్ముతారు. అలాంటి ఒకతను శిబిరానికి వచ్చాడు. అతను అన్నాడు, గురూజీ ధ్యానం చేస్తుండగా నా మనసు హృదయం పైకి వెళ్ళింది. అక్కడ నాకు ఒక చీకటి గుహ కనిపించింది. ఆ చీకటిలో చాలా దూరం నడిచాక నాకు ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగులో బొటనవేలు దర్శనమైంది. అంగుష్ట ప్రమాణం అంటే బొటనవేలంత సైజ్ అని అర్థం. నాకు బొటనవేలు కనిపించింది, ఆత్మదర్శనం జరిగింది అంటాడు. ఇంకొకతను ఆత్మ నువ్వుగింజంత ఉంటుందని నమ్ముతాడు. అతనికి నువ్వుగింజ కనిపిస్తుంది. ఒకతను ఆత్మ వెంట్రుకంత పొడవు ఉంటుందని నమ్ముతాడు. అతనికి వెంట్రుక కనిపిస్తుంది. అరే, ఈ రూపాల్లో ఈ ఆకారాల్లో ఏముంది? నీ వికారాలు పోయినప్పుడు కదా నీకు లాభం జరుగుతుంది. నీలోని వికారాలే పోనప్పుడు ఈ దర్శనాలన్నీ ఎందుకు పనికొస్తాయి? ఎటువైపు కొట్టుకుపోతున్నారు? ఏకే సాధే సబ్ సధే, సబ్ సాధే సబ్ ఖోయ్. ఏది సాధిస్తే అన్నీ జయిస్తావో దాన్ని సాధించు. అన్నీ సాధించాలని ప్రయత్నిస్తే అసలుదే పోతుంది. ఒకే ఒక లక్ష్యం ఉండాలి. నా మనసులో నుండి వికారాలు తొలగిపోవాలి. ధర్మ మార్గం వికారాల నుండి ముక్తి కలిగించే మార్గం. మరి నా వికారాలు తొలగిపోతున్నాయా లేదా? వికారాలు ఎంతెంత పోతున్నాయో, ఎంత లోతుల నుండి నశించిపోతున్నాయో, ఎంతగా వేర్ల నుండి తొలగిపోతున్నాయో, నేను అంతగా ధర్మ మార్గంలో ముందుకు వెళుతున్నాను అని అర్థం చేసుకోవాలి. మిగతావన్నీ పక్కన పెట్టేసి ఒక్కటే మార్గం, ఒక్కటే మాట, వికారాలను తొలగించుకోవాలి. చూడు, రాగం ఎక్కడ పుడుతోంది? సుఖ సంవేదన రాగానే రాగం పుట్టింది, దుఃఖ సంవేదన రాగానే ద్వేషం పుట్టింది. ఇప్పుడు ఈ రాగద్వేషాలు పుట్టడం తగ్గిపోయిందా లేదా? కూకటి వేళ్లతో తొలగిపోతున్నాయంటే మనం సరైన మార్గంలో వెళ్తున్నాం. ఈ మార్గంలో మన పాత వికారాలు బయటపడి తొలగిపోతూ ఉంటాయి. అది మనకే అనుభవం అవుతూ ఉంటుంది. ఒక కోపిష్టి వ్యక్తి ఈ సాధన చేస్తూ తన కోపం ఎలా తగ్గుతుందో చూసుకుంటాడు. ఇంతకుముందులా కోపం తలకెక్కి సవారీ చేయట్లేదు. కామవాంఛలతో బాధపడుతున్న వ్యక్తి అవి ఎలా తగ్గిపోతున్నాయో చూడగలుగుతాడు. భయస్థుడైన వ్యక్తి తన భయం తగ్గడం తెలుసుకుంటాడు. ఇలా వికారాలు తగ్గిపోతూ మన స్వభావంలో మార్పు కలుగుతూ ఆ మార్పు మన జీవితంలో కనపడినప్పుడు మనం సరైన దారిలో ధర్మ మార్గంలో వెళ్తున్నామని తెలుసుకోవాలి. ఇది కాకుండా మరి మా నమ్మకాలు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అంటారు. అవి నమ్మకాలే కదండి, నా లోపల ఆత్మ ఉంది అని నమ్ముతామంటారు. ఉండనీయండి, సృష్టికర్త పరమాత్ముడు ఉన్నాడని నమ్ముతామంటారు. ఉంటే ఉన్నాడండి, కానీ ముక్తి కావాలంటే రాగద్వేషాలను మాత్రం తొలగించుకోవాల్సిందే కదా. ఆత్మ అనేది నిజంగా ఉన్నా సరే లేకున్నా సరే వికారాలనైతే తీసేసుకోవాలి కదా. ఇక నా గురించే చెప్పాలంటే, నేను పుట్టి పెరిగిన దేశంలో 180 మంది మన లోపల ఒక ఆత్మ ఉంది అంటే నమ్మరు. ఎందుకంటే చిన్నప్పటి నుండి అదే విన్నారు, ఆత్మలాంటిది ఏమీ ఉండదని. 180 మంది ఈ సృష్టిని నిర్మించేవాడు ఒకడున్నాడంటే అస్సలు నమ్మరు. చిన్నప్పటి నుండి అదే నేర్పబడింది వాళ్ళకి. నేను వాళ్ల మధ్యలో పెరిగాను కాబట్టి నాకు వాళ్ల గురించి బాగా తెలుసు. మరి ఇప్పుడు 2 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉంటున్నాను. ఇక్కడ 180 కంటే ఎక్కువ మంది మన లోపల ఒక ఆత్మ అనేది ఉంటుందని బాగా నమ్ముతారు. ఇంకా ఈ సృష్టిని నడిపించే ఒక పరమాత్మ కూడా ఉన్నాడని నమ్ముతారు. వీళ్లను కూడా బాగా గమనించాను. ఎలాంటి పక్షపాతం లేకుండా, రంగుటద్దాలు లేకుండా చూస్తాను. నాకు వాళ్లలో వీళ్లలో ఏ తేడా కనిపించదు. ఈ ఆత్మ లేదని నమ్మేవాళ్ళు అహంకారాన్ని పుట్టించుకుంటున్నారు, రాగద్వేషాలను పెంచుకుంటున్నారు, ఎంతో ఆందోళనకు గురవుతున్నారు. అలాగే ఆత్మ ఉందని నమ్మేవాళ్ళు కూడా అహంకారాన్ని రాగద్వేషాలను పెంచుకుంటున్నారు, అంతే ఆందోళనకు గురవుతున్నారు. ఇద్దరి ఆందోళనలో తేడా లేదు. అరే, ఆత్మ ఉందని నమ్మినంత మాత్రాన, పరమాత్ముడు ఉన్నాడని నమ్మినంత మాత్రాన వికారాలు తొలగిపోతాయంటే మనమంతా కలిసి అందరినీ ఆత్మ పరమాత్మ ఉన్నారు అని నమ్మించే ప్రయత్నమే చేయాలి. పోనీ ఆత్మ పరమాత్మలు లేవని నమ్మినంత మాత్రాన వికారాలు తొలగిపోయినట్లయితే మనం అందరినీ అదే నమ్మించే ప్రయత్నం చేయాలి. అరే, ఇలాంటి సిద్ధాంతాల వల్ల ఏం లాభం కలుగుతుంది? వికారాలు పుట్టడం ఆగిపోవు కదా. ఆత్మ పరమాత్మ ఉన్నాయని నమ్మినా వికారాలు పుడుతున్నాయి, లేవని నమ్మినా పుడుతున్నాయి. ఆత్మ పరమాత్మలు వేరువేరైన ద్వైతవాదాన్ని నమ్మినా వికారాలు పుడుతున్నాయి. ఆత్మ పరమాత్మ ప్రకృతి మూడు అనే త్రైతవాదాన్ని నమ్మినా వికారాలు పుడుతున్నాయి. ఆత్మ పరమాత్మ ఒకటే అనే అద్వైతవాదాన్ని నమ్మినా పుడుతున్నాయి. ఈ వాద వివాదాలతో ఏం లాభం జరుగుతుంది? అన్నీ చిక్కుముళ్ళే. గత 2000 సంవత్సరాలుగా భారతదేశ పరిస్థితి అయోమయంగా తయారైంది. తాత్విక సిద్ధాంతాలన్నీ వచ్చి ధర్మాన్ని కనపడకుండా చేశాయి. ధర్మ మార్గంలో నడిచి వీతరాగులమయ్యి మనసును నిర్మలం చేసుకున్నప్పుడే జీవితం సార్థకమవుతుంది. లేదంటే అంతా మోసమే. మనుషులు ఎంత తొందరగా ఈ మోసాన్ని గుర్తించి దానిలో నుండి బయటపడతారో అంత తొందరగా తమ లక్ష్యాన్ని చేరుకుంటారు. మరి ఆ లక్ష్యం ఏంటి? చిత్తాన్ని వీతరాగం, వీతద్వేషం, వీతమోహం చేసుకోవడం. లేదంటే ఈ దుఃఖాలు మన వెంటే వస్తాయి. జన్మ జన్మల వరకు దుఃఖాలు మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. జీవితమంతా దుఃఖంలోనే గడిచిపోతుంది. రాబోయే జన్మలన్నీ దుఃఖాన్ని కలిగించేవే అవుతాయి. మనుష్య జీవితం దొరికింది, ప్రకృతే ఇచ్చింది అనండి లేదా పరమాత్మే ఇచ్చాడనండి, కానీ మనిషికి ఆత్మముఖి అయ్యి, స్వయంముఖి అయ్యి, అంతర్ముఖి అయ్యి తన లోపలి సత్యాన్ని చూస్తూ చూస్తూ వికారాలను దూరం చేసుకోగలిగే గొప్ప శక్తి ఉంది. ఆ శక్తిని బయటకు తీయకుండా, దాన్ని ఉపయోగంలోకి తెచ్చుకోకుండా ఈ తాత్విక నమ్మకాలని, ఆ తాత్విక నమ్మకాలని, వ్రత ఉపవాసాలని, పండుగ పబ్బాలని, కర్మకాండలని జీవితమంతా వృధా చేసుకోవడం ఎంతటి దౌర్భాగ్యం. ఎంతో గొప్ప అదృష్టం ఉంటే తప్ప, ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ధర్మం శుద్ధ రూపంలో మనకు దొరకదు. దాన్ని అందుకుని ఆ దారిలో ముందుకు వెళ్ళాలి. నన్ను నేను ఎంతో గొప్ప అదృష్టవంతునిగా భావిస్తాను. ఎందుకంటే 3 తరాలకు ముందు మా పూర్వీకులు బర్మాదేశంలో స్థిరపడ్డారు. ఎంతో గొప్ప ధర్మదేశం. భారతదేశం నుండి వెళ్ళిన శుద్ధ ధర్మం అక్కడ అంతే శుద్ధ రూపంలో రక్షింపబడింది. చాలా కొద్దిమంది ఈ విద్యను గురు శిష్య పరంపరలో కాపాడుకుంటూ వచ్చారు. ప్రతి గురువు తాను చనిపోయే ముందు కనీసం 4-5 గురు శిష్యులైనా ఈ విద్యలో బాగా ఆరితేరేలా చేయటం తన బాధ్యతగా భావించేవారు. ఇలా ఒక తరం తర్వాత మరొక తరం ఈ విద్యను శుద్ధ రూపంలో కాపాడుకుంటూ వచ్చారు. నా అదృష్టం, నేను అలాంటి దేశంలో పుట్టాను. ఇంకా నా అదృష్టం, నేను వ్యాపారస్తుల కుటుంబంలో పుట్టాను. కుల వ్యవస్థను నేను సమర్థించను, మోసమనే భావిస్తాను. అయినప్పటికీ ఒక మనిషి, ముఖ్యంగా వ్యాపారస్తుడికి, తన దేశం వదిలి వేరే దేశానికి వెళ్ళాడంటే ఒకటే లక్ష్యం ఉంటుంది, డబ్బు సంపాదించడం. రాత్రింబవళ్ళు డబ్బు సంపాదించడం ఒకటే ధ్యాస. అలాంటి కుటుంబంలో పుట్టాను కాబట్టి డబ్బు సంపాదనే ముఖ్యమైపోయింది. చదువు ముఖ్యం కాదు కాబట్టి ఎక్కువ చదువుకోలేదు. యూనివర్సిటీ చదువు కాలేదు, డిగ్రీ చదువు కాలేదు. 15-16 ఏళ్ల వయసు నుండే డబ్బు సంపాదించడం మొదలుపెట్టాను. 25 ఏళ్ల వయసులోనే అక్కడి స్టాండర్డ్స్ ప్రకారం చాలా ధనం సంపాదించాను. దానివల్ల నాకు ఏం లాభం కలిగిందంటే, నా దగ్గరే డబ్బు లేకపోయి ఉంటే డబ్బున్నవాళ్ళు సుఖంగా ఉంటారు, డబ్బు లేదు కాబట్టే ఈ దుఃఖాలన్నీ అనిపించుండేది. కానీ డబ్బున్నవాళ్లకు కూడా చాలా దుఃఖాలుంటాయని ఇప్పుడు తెలిసొచ్చింది. ధనం వచ్చి ధర్మం రాలేదంటే దుఃఖమే దుఃఖం. కానీ ధర్మం వచ్చింది అంటే ధనం ఉన్నా లేకపోయినా సుఖంగా ఉండొచ్చు. కాబట్టే డబ్బున్నవాళ్ల కష్టాలను స్వయంగా అనుభవించి చూడగలగటం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. మనిషి డబ్బు సంపాదించి ఏవో కొన్ని సామాజిక కార్యాల్లో పెద్ద మొత్తాలను దానం చేయడం మొదలుపెట్టగానే చాలా పేరు ప్రఖ్యాతలు వస్తాయి. సామాజిక సంస్థలు, స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు, ఇలా 20-30 సంస్థలు, దీనికి ప్రెసిడెంట్ అని, దానికి ట్రస్టీ అని, ఇంకో దానికి సెక్రటరీ అని చేసేసరికి చాలా అహంకారం పెరిగింది. ఇవన్నీ అనుభవించి చూశాను కాబట్టి నాకు తెలుసు, అదో నషా ఉంటుంది. నేను ప్రెసిడెంట్ని, నేను ట్రస్టీని, నేను సెక్రటరీని, అలా చేతిలో నాకు ఈ అధికారం ఉంది, ఈ అధికారం ఉంది అని ఆ పలుకుబడిని, ఆ హోదాను, కీర్తి ప్రతిష్టలను, ఇంకా రకరకాల సన్మానాలు జరగటం అంతా చూశాను. ఎంతో టెన్షన్ తెచ్చుకున్నాను. నా అదృష్టం కొద్దీ పెద్ద రోగానికి గురయ్యాను. ఎలాంటి జబ్బంటే ప్రతి 15 రోజులకు ఒకసారి అటాక్ వచ్చేది. అది ఎంత భయంకరమైందంటే డాక్టర్లు కూడా మార్ఫియా ఇంజెక్షన్లు ఇచ్చి ఆ మత్తులో పడుకోబెట్టడం మినహా ఏమీ చేయలేకపోయేవారు. అలా ఒక రోజంతా మత్తులో పడుకొని లేచాక ఆ మందు ఆఫ్టర్ ఎఫెక్ట్స్, వాంతులు వగేరా, ఎంతో ఘోరమైన పరిస్థితి. అలా ప్రతి 15 రోజుల్లో ఒకసారైనా అయ్యేది. ఇలాగే 4-5 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు మా ఫ్యామిలీ డాక్టర్, ఎంతో మంచి వ్యక్తి, అతను, "చూడు, ఈ మార్ఫియా ఇంజెక్షన్ల వల్ల నువ్వు దానికి బానిసవుతావు. అది వ్యసనంలా మారిపోతుంది. నీకు అటాక్ వచ్చినా రాకపోయినా తర్వాత తర్వాత ఇంజెక్షన్లు మాత్రం రోజు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి ఒకటే మార్గం, నువ్వు బిజినెస్ కోసం మాటిమాటికి విదేశాలకు వెళ్తుంటావు కదా, ఒక్కసారి అవన్నీ పక్కన పెట్టి వైద్యం కోసం వెళ్ళు. అక్కడ కూడా నీ రోగానికి మందు లేదు నాకు తెలుసు, కానీ కనీసం ఈ మార్ఫియా వారి నుండి తప్పించడానికి వారి దగ్గర వేరే పెయిన్ కిల్లర్స్ ఏమన్నా ఉన్నాయేమో." వెళ్ళాను స్విట్జర్లాండ్, జర్మనీ, ఇంగ్లాండ్, అమెరికా, జపాన్, ఇలా చాలా దేశాల్లో పెద్ద పెద్ద డాక్టర్లను చూయించుకున్నాను. చాలా డబ్బు సమయం ఖర్చు పెట్టాను. రోగం పెరుగుతూనే పోయింది. రోగం తగ్గించడం కాదు, మార్ఫియాను కూడా ఎవరూ వదిలించలేకపోయారు. అది నా అదృష్టమే. నేనేదో పుణ్యం చేసుకుని ఉంటాను, అందుకే ఆ రోగాన్ని ఎవరూ పెద్ద పెద్ద డాక్టర్లు కూడా తగ్గించలేకపోయారు. ఒకవేళ నా రోగాన్ని ఎవరైనా తగ్గించుంటే నాకు ఈ అమూల్యమైన రత్నం దొరికేది కాదు. అలా నా జబ్బు తగ్గకపోయేసరికి నా స్నేహితుడొకడు, అతన్ని తలుచుకుంటేనే మనసు ఎంతో కృతజ్ఞతాభావంతో నిండిపోతుంది. తర్వాతి కాలంలో ఆ మిత్రుడే బర్మాదేశపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అయ్యాడు. అతడు, "నువ్వు ఈ ఫలానా వ్యక్తి వద్దకు వెళ్ళు, 10 రోజులు అతని దగ్గర ధ్యాన సాధన నేర్చుకో, ఎవరికి తెలుసు నీ జబ్బు తగ్గుతుందేమో. అసలు నీకున్న రోగమేంటి, సైకోసొమాటిక్, మనసుకు సంబంధించినది. ఈ సాధనేమో మనసులోని వికారాలను తొలగించేది. నీ రోగం తగ్గిపోయే అవకాశం ఉంది" అన్నాడు. "సరే, వెళ్ళక చస్తానా? ఎక్కడా తగ్గలేదు, ఇక్కడన్నా తగ్గుతుందేమో అనుకుని వెళ్ళాను. నా గురుదేవులు సయాజీ ఉబాఖిన్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆహా, ఎలాంటి సాధు పురుషుడంటే, కొద్దిసేపు మాట్లాడగానే ఎంతో శాంతి దొరుకుతుంది, వాతావరణం అంతా శాంతి. 10 రోజుల శిబిరంలో చేరదలుచుకున్నానని చెప్పాను. వారికి తెలుసు నేను భారతీయుల లీడర్ని, హిందువుల లీడర్ని, నేను నేర్చుకుంటే చాలామందికి లాభం కలుగుతుంది అని. "సరే, మంచిది, ఇదెవరైనా నేర్చుకోవచ్చు, అందరికీ లాభం కలిగిస్తుంది. నువ్వేం మతం మార్చుకోవాల్సిన పనిలేదు, ఈ ధర్మగంగా అందరిది" అన్నాడు. అప్పుడు నేను, "నాకు ఒక ప్రత్యేకమైన మైగ్రేన్ ఉందండి, ఈ విద్య నేర్చుకుంటే నా జబ్బు తగ్గుతుందని నా స్నేహితుడు పంపించాడు, మీకు అతను పరిచయమే" అన్నాను. "అయితే నువ్వు మా దగ్గరికి అస్సలు రాకు, మేము నిన్ను తీసుకోమన్నాడు." "అరే, ఏమైంది?" నేనేమన్నానని వీరికింత కోపం వచ్చింది అని ఆశ్చర్యపోయాను. సాధు పురుషుడు కదా, ఎంతో ప్రేమగా మళ్ళీ వివరించాడు. "నువ్వు ధర్మాన్ని అవమానిస్తున్నావు. ఇదెంతో గొప్ప విద్య, ఎన్నో జన్మల భవరోగాల నుండి ముక్తిని కలిగిస్తుంది, నీ జన్మజన్మల దుఃఖాలను దూరం చేస్తుంది. దీన్ని నీ తలనొప్పి నయం చేసుకోవడానికి వాడుకుంటావా? నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? నీకు ఏ రోజైతే నీ మనసులోని వికారాలను కూకటి వేళ్లతో తొలగించుకోవాలనిపిస్తుందో ఆ రోజు ఈ విద్య నేర్చుకోవడానికి రా. అరే, ఈ తలనొప్పి తగ్గిపోవడం ఒక బైప్రాడక్ట్ మాత్రమే." ప్రేమగా ఒక ఉదాహరణతో వివరించారు. "నువ్వు ఒక చక్కెర ఫ్యాక్టరీని చక్కెరు తయారు చేయడానికి పెడతావా, లేక మొలాసిస్ కోసం పెడతావా? అది బైప్రాడక్ట్, అది ఎలాగూ వస్తుంది. అలాగే ఇది కూడా ఒక బైప్రాడక్ట్. నువ్వు ధర్మంలో ఎంతెంత ఎదుగుతావో శారీరక రోగాలే కాదు, మనసుకు సంబంధించిన రోగాలు కూడా వాటంతటవే దూరమవుతాయి. కానీ ఆ లక్ష్యంతో రాకూడదు." నాకు కూడా ఆ విషయం బాగా అర్థమైంది. ఆధ్యాత్మికత ఎంతో గొప్పది, శుద్ధ ధర్మం చాలా గొప్పది. మరి నేను శారీరక రోగాలు తగ్గించుకోవడం కోసం ధ్యానానికి వెళ్ళడం ఏంటి? లేదు లేదు, మనసులోని రోగాలను దూరం చేసుకోవడానికే వెళ్తాననుకొని వెళ్ళాను. వెళ్ళనైతే వెళ్ళాను, కానీ కొన్ని రోజుల వరకు ఒక్క అనుమానం పట్టిపీడించింది. ఏంటా అనుమానం? అవే భారతీయులకు పాత మతాచారాల పూతలు. ఇవెన్నో కష్టాలను తెచ్చిపెడతాయి. చిన్నప్పటి నుండి ఎన్నోసార్లు చదువుతూ వచ్చాం, స్వధర్మే నిధనం శ్రేయ, పరధర్మో భయావహ భయావహ. మన ధర్మంలో చచ్చిపోయినా పర్వాలేదు, కానీ పరాయి ధర్మాన్ని స్వీకరించకూడదు. ఇదేమో పరాయి ధర్మం, ఓరి నాయనో బౌద్ధుల ధర్మం. అది ఎలాంటిది? ఆత్మను నమ్మరు, పరమాత్మను నమ్మరు నాస్తికులు. ఒకవేళ నేను కూడా నాస్తికుణ్ణి అయిపోతే ఎంతో గాబరా. మళ్ళీ అనుకున్నాను, చేసైతే చూద్దాం, సాధనిది చేస్తాను, కానీ నా ధర్మాన్ని మాత్రం వదిలేదు లేదు. నేను హిందువుగానే ఉండిపోతాను, ఆత్మను నమ్ముతాను, పరమాత్మను కూడా నమ్ముతాను, వీళ్ళ సాధన మాత్రం నేర్చుకొని చూస్తాను అని మనసును గట్టిపరచుకొని వెళ్ళాను. ఆ 10 రోజుల శిబిరం అయిన తర్వాత తెలిసింది స్వధర్మం ఏంటో, పరధర్మం ఏంటో. ప్రకృతి మనిషికి ఒక ధర్మాన్నిచ్చింది, ఒక శక్తినిచ్చింది. అదే అంతర్ముఖులై సత్యాన్ని చూస్తూ చూస్తూ పరమసత్యాన్ని దర్శించుకునే శక్తి. ఈ పని పశువులు చేయలేవు, పక్షులు చేయలేవు, క్రిమికీటకాదులు చేయలేవు, ప్రేత ప్రాణులు చేయలేవు, మనుషులు చేయగలరు. అరే, ఏ పనైతే మనుషులు చేయగలరో అది చేయకుండా వేరే ప్రాణులు చేసే పనులు మనం చేస్తే అది పశువుల్లాగా బతకడం కదా, పరధర్మంలో జీవితం గడుపుతున్నాం కదా, స్వధర్మాన్ని మేల్కొల్పోవట్లేదు కదా. విషయం అర్థమైంది, ఎంతో మేలు కలిగించే విషయం, ఎంతో కళ్యాణకారి, కొత్త జీవితం దొరికినట్టయింది. 14 సంవత్సరాలు ఆయన పాదాల వద్ద కూర్చొని ఈ విద్య నేర్చుకున్నాను. నా తల్లిదండ్రులు బర్మా నుండి భారతదేశానికి వచ్చేశారు. ఇక్కడికి వచ్చాక మా అమ్మకు పెద్ద జబ్బు చేసింది, ఏదో మానసిక రోగంతో బాధపడుతోందని తెలిసింది. ఎన్ని చికిత్సలు చేయించినా బాగవలేదు. ఈ విద్య నేర్చుకుంటే తన పరిస్థితి బాగవగలదని నాకు తెలుసు. బర్మా గవర్నమెంట్ నుండి పాస్పోర్ట్ కోసం అభ్యర్థించాను. ఆ రోజుల్లో వాళ్ళు తమ పౌరులను బయటికి పోనిచ్చేవారు కాదు, అయినా తమ రూల్స్నన్నింటినీ పక్కన పెట్టి నాకు పాస్పోర్ట్నిచ్చారు. నేను వారికి ఎంతో రుణపడి ఉన్నాను, భారత ప్రభుత్వానికి కూడా ఎంతో రుణపడి ఉన్నాను. వారు నాకు వీసా ఇచ్చారు, అంతే వచ్చేశాను. దీనికి ముందు నా మనసులోకి ఒక ఆలోచన చాలాసార్లు వచ్చేది, భారతదేశపు పురాతన విద్యను ఈ వ్యక్తి దగ్గర నుండి నేర్చుకున్నాను, కానీ భారతదేశంలోనేమో ఇది కనపడకుండా పోయింది. మళ్ళీ అక్కడి వారికి దీన్ని అందించాలి, భారత ప్రజలకు ఈ విద్య దొరకాలి. గురువుగారి మనసులో కూడా ఇదే ఆలోచన, బర్మాదేశం భారతదేశానికి ఎంతో రుణపడి ఉంది, ఆ రుణం తీర్చుకోవాలి. ఇప్పుడు భారతదేశంలో ఈ విద్య లేకుండా పోయింది, దీన్ని ఆ దేశానికి ఎలా చేర్చాలి. ఇక్కడికి రావాలని ఆయన చాలాసార్లు ప్రయత్నం చేశారు, కానీ రాలేకపోయారు. నేను వస్తున్నానని తెలియగానే ఆయన ఇలా అన్నారు, గోయంకా, నువ్వు వెళుతున్నావు అనుకోకు, నేను వెళ్తున్నాను, ధర్మం వెళ్తోంది, చాలా పెద్ద బాధ్యతను తీసుకొని వెళ్తున్నావు, ఆ దేశానికి వెళ్ళి వారి రుణాన్ని తీర్చు. ఇప్పుడు సమయం వచ్చింది, విపశ్యన ఢంకా మోగింది. బర్మాలో ఒక నమ్మకం చాలా కాలం నుంచి వస్తుంది, బుద్ధ భగవానుడు వెళ్ళిన 2500 సంవత్సరాల తర్వాత ఈ విద్య మళ్ళీ వ్యాపిస్తుంది, బ్రహ్మదేశం నుండి భారతదేశానికి వెళ్ళి అక్కడి నుండి విశ్వమంతటా వ్యాపిస్తుంది అని. ఈ మాటలు విన్నప్పుడల్లా ఇదేదో వీళ్ళ సంప్రదాయంలో ఉన్న నమ్మకం కావచ్చు, లేకపోతే ఎన్ని సంవత్సరాలుగా జరిగింది, ఇప్పుడెలా జరుగుతుంది, భారతదేశానికి వెళ్ళి అక్కడంతా వ్యాపిస్తుందట, తర్వాత విశ్వమంతా వ్యాపిస్తుందట. సరే, విష్ఫుల్ థింకింగ్, జరిగితే మంచిదే కదా అనుకునేవాణ్ణి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకెంతో ఆశ్చర్యం వేసింది, చాలా ఆశ్చర్యం అనిపించింది. మొదటి శిబిరంలో నా తల్లిదండ్రులతో పాటు ఇంకో 10-12 మంది కూర్చున్నారు. వారందరికీ ఎంతో లాభం కలిగింది, తల్లిదండ్రుల రుణం నుండి ముక్తుడనయ్యాను. తల్లిదండ్రుల రుణం నుండి ముక్తి పొందటం ఎంతో కఠినమైన పని అని బుద్ధ భగవానుడు చెప్పాడు. జీవితమంతా వేరే పనేదీ చేయకుండా కేవలం తల్లిదండ్రుల సేవ మాత్రమే చేసినా కూడా వారి రుణం నుండి ముక్తి కలగదని చెప్పారు. మరెలా ఈ రుణాన్ని తీర్చుకోవడం? ఒకవేళ తల్లిదండ్రులు శీలాన్ని పాటించకపోతే వారికి అందులో సహాయపడటం ద్వారా. శీలపాలన ఉంది కానీ సమాధి లేదు అంటే సమాధికి సహాయపడటం ద్వారా. శీలం సమాధి ఉండి ప్రజ్ఞ లేకపోతే అందులో సహాయపడటం ద్వారా. ప్రజ్ఞ కూడా ఉంది కానీ నిర్వాణ సాక్షాత్కారం కలగలేదంటే దానికి సహాయపడటం ద్వారా ఇలా వారి రుణం నుండి ముక్తి పొందవచ్చు. నేను కూడా నా తల్లిదండ్రుల రుణం నుండి ముక్తుడనయ్యాను. ఇక ధర్మం యొక్క స్వభావం, ఏహి పస్సికో ఏహి పస్సికో, వచ్చి చూడండి, ఈ శిబిరంలో కూర్చున్న మిగతా వారు మా తల్లిదండ్రులు కూర్చుంటారు, మా అన్నతమ్ములు కూర్చుంటారు, అక్క చెల్లెలు కూర్చుంటారు, ఫలానా వారు వస్తారు, ఫలానా వారు కూర్చుంటారు, ఇంకో శిబిరం పెట్టండి, ఇంకో శిబిరం పెట్టండి అనేటప్పటికీ ఒకదాని తర్వాత ఒకటి శిబిరాలు నడుస్తూ పోయాయి. నేను బర్మా నుండి ఇక్కడికి కేవలం 3 నెలల కోసమే వచ్చాను, కానీ ధర్మగంగ ప్రవహించడం మొదలైంది. శిబిరాల మీద శిబిరాలు నడపాల్సి వచ్చింది. ప్రజలు వేల సంఖ్యలో రావడం మొదలైంది. చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు బర్మా ప్రజల నమ్మకం నిజమనిపించింది. బ్రహ్మదేశం నుండి ఇక్కడికి రాగానే నాకు తెలిసిన వాళ్ళందరి పేర్లతో ఒక లిస్టు తయారు చేయించుకున్నాను. మా కుటుంబ సభ్యులను తీసేస్తే నాకు తెలిసిన వాళ్ళు 100ని దాటలేదు. కోట్ల జనాభా ఉన్న దేశంలో కేవలం 100 మందికి తక్కువే. మరి ఇంతమంది ఎలా ఆకర్షితులై వస్తున్నారు? వీళ్ళెవరో నాకు తెలియదు, వీళ్లను నేనెప్పుడూ చూడలేదు, నేనెవరో వీళ్లకు తెలియదు, అయినా వస్తున్నారు. అన్ని మతాల వారు, అన్ని సిద్ధాంతాల వారు, అనేక మంది లీడర్లు. వీళ్లే కాదు, అన్ని దేశాల నుండి వస్తున్నారు. అంటే నిజంగానే విపశ్చన గంట మోగింది. ఇప్పుడు ధర్మం ఘనంగా మారుమోగే సమయం వచ్చింది. భారతదేశానికి వచ్చిన 1.5 తర్వాత బోధ్గయలో శిబిరం జరుగుతున్నప్పుడు హఠాత్తుగా గురుదేవులు శరీరాన్ని వదిలేశారన్న వార్త తెలిసింది. కొద్దిగా బాధ కలిగింది, కానీ వెంటనే తేరుకున్నాను. ధర్మాన్ని నేర్పించారు కదా ఆయన. అందుకే మనసులో ఒక ఆలోచన కలిగింది. తల్లిదండ్రుల రుణం నుండైతే ముక్తి పొందాను, కానీ ఈ వ్యక్తి రుణం ఎలా తీర్చుకోవడం? తల్లిదండ్రులు ఈ ప్రపంచంలోకి నన్ను తెచ్చారు, కానీ ఈయన అసలైన జన్మనిచ్చారు. ఎలాగైతే పక్షి 2 సార్లు జన్మిస్తుందో, ఒకసారి గుడ్డు రూపంలో, 2వసారి ఆ గుడ్డును పగలగొట్టుకొని, ఆ 2దే సరైన జన్మ. తల్లిదండ్రులు జన్మనిచ్చినప్పుడు మన చుట్టూ అవిద్యపొర ఉంటుంది. ఈ అవిద్యపొరను పగలగొట్టుకొని కలిగిన కొత్త జన్మే మన లోపలి సత్యాన్ని చూపించే సరైన జన్మ. ఈయన నాకు అలాంటి జన్మనిచ్చాడు. అంతేకాదు, 14 సంవత్సరాలు ఎంతో ప్రేమతో, ఎంతో వాత్సల్యంతో నేను ధర్మంలో ఎదగడానికి సహాయం చేశాడు. మరి ఆయన రుణం ఎలా తీర్చుకోవడం? వారికి ఒక కోరిక ఉండేది, విపశ్చన ప్రపంచమంతా వ్యాపించాలని. తనకు పేరు ప్రతిష్టలు రావాలని కాదు, అందరికీ మేలు జరగాలని, లోక కళ్యాణం జరగాలని. అందుకే ఒక సంకల్పం తీసుకున్నాను. ఈ జీవితమంతా వారి లక్ష్యాన్ని పూర్తి చేయడానికే అంకితం చేస్తాను. అత్యధిక సంఖ్యలో ప్రజలు ఈ మార్గాన నడిచి తమ మేలు కలిగించుకునే విధంగా సహాయపడతాను అనుకున్నాను. ఇంతమంది ప్రజలు ఈ శిబిరాలకు రావడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టే రాగలుగుతున్నారు. వీళ్ళు పూర్వజన్మల్లో ఏవో మంచి పనులు చేసుంటారు, అందుకే వస్తున్నారు. వీళ్ళు విపశ్చన చేయకపోయి ఉండవచ్చు, కానీ వేరే వాళ్ళు విపశ్చన చేయడానికి సహాయం చేసి ఉంటారు. ఇప్పుడు ఆ మంచి పని యొక్క ఫలితాన్ని పొందడానికి వస్తున్నారు. నాకు ఇంకో రకం వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు. వారిలో అంతకుముందే ఈ ధర్మబీజం ఉంది. ఇప్పుడు ధర్మంలో ఇంకా ఎదిగి తమకు మేలు చేసుకోవడమే కాకుండా ఇతరులకు కూడా మేలు చేయడానికి వస్తున్నారు. కొత్తగా ధర్మం నేర్చుకోవడానికి వచ్చినా, లేదా ఈ ధర్మబీజం ముందు నుండే కలిగి ఉండి అందులో ఇంకా పరిణతి చెందాలని వచ్చినా, అమూల్యమైన రత్నమైతే దొరికింది కదా. ఎంతో అమూల్యమైనది, ఎంతో పుణ్యం ఉంటే తప్ప దొరకదు. ఇందులో పరిపక్వులవ్వండి, మనుష్య జీవితాన్ని సార్థకం చేసుకోండి, మీకు మేలు చేసుకోండి, స్వస్తి ముక్తి కలిగించుకోండి. ఇంకా ఎంతోమంది శుభానికి, స్వస్తికి, ముక్తికి సహాయకులవ్వండి. ధర్మం ఎంతో కళ్యాణకారిణి, ఎంతో మంగళకారిణి. ధర్మం ఉదయించాలి, బాగా వ్యాప్తి చెందాలి. అందరికీ మేలు జరుగుగాక, అందరికీ శుభం కలుగుగాక.
భవతు సర్వ మంగళం, భవతు సర్వ మంగళం.
విశ్రాంతి తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి.